गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नारायण परमात्मने नमः
థ్యాంక్ యూ గ్రీష్మ. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి, అందుకు ఈ సందర్భంగా జయ మాట్లాడడానికి నిర్ణయించుకోవడానికి కారణం కూడా ఉంది మాకు. సుబ్రహ్మణ్య షష్ఠి చాలా స్పెషల్ అండి, ఎస్పెషల్లీ మొత్తం వెస్ట్ గోదావరి భక్తులందరికీ కూడా, ఎందుకంటే నాన్నగారు స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ అని యాక్చువల్గా అందుకు అంటే పార్వతి గారు, మన భీమవరం పార్వతి గారికి సంకల్పం వచ్చింది ఏమని అంటే, లైక్ శంకరాచార్య వారి పుస్తకాలు ఉన్నాయి, మన భగవాన్ పుస్తకాలు ఉన్నాయి, రామకృష్ణుడివి ఉన్నాయి, బుద్ధుడివి ఉన్నాయి కదా, నాన్నగారిది కూడా వైభవంగా ఆయన జీవిత చరిత్ర వస్తే బాగుండు అని ఆ పుస్తకం చదివేటప్పుడు ఆవిడికి అనిపించడం, జయ గారితో అది మెన్షన్ చేయడం, జయ గారు కూడా ఎందుకంటే ఎక్కువ కాలం సన్నిహితంగా చాలా సంవత్సరాలు అంటే 30 పైగా సంవత్సరాలు అతి సన్నిహితంగా ఆయన కూడా ఉండడమే కాదు, భక్తులకి ఆశ్రమాల్లో భోజనాలు పెట్టడమే కాదు, అకామిడేషన్స్ ఇవ్వడమే కాదు, ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి భక్తులకి టిక్కెట్లు తీసి ఆవిడ తీసుకెళ్లి అకామిడేషన్స్ ప్రొవైడ్ చేయడం, నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా ఇవి ఆవిడ లైఫ్ పొడుగునా చేశారు మన జయ గారు. సో ఏంటంటే ఆవిడ అంటే నాన్నగారిని అతి సన్నిహితంగా ఆయన వైభవం చూసిన వాళ్ళల్లో ప్రైమ్ అని చెప్పాలి జయ గారు, ఎందుకంటే చాలా ప్రయాణాలు ఆయన కూడా చేయడమే కాదు సన్నిహితంగా అంటే వ్యవహారం కూడా చూసి ఉన్నారు కాబట్టి ఆయన చుట్టూరు భక్తులకి వసతులు ప్రొవైడ్ చేయడము, భోజనాలకి పురమాయింపులు చేయడము ఇవన్నీ చేసిన వల్ల ఆవిడకి అతి సన్నిహితంగా ఉండే అవకాశం, నాన్నగారు పర్సనల్గా క్లోజ్గా మాట్లాడే అవకాశం, ప్లస్ అంటే ఆవిడ లైఫ్ సెంటర్డ్ అరౌండ్ నాన్నగారు అనమాట అందుకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆయన్ని క్లోజ్గా గమనించడము అని రిసీవింగ్ కెపాసిటీ ఉండడం వల్ల ఏంటి అంటే ఆయన ప్రతి చర్య, ఆయన చూపు, ఆయన మాట అన్నీ ఆవిడ అంటే ఆవిడకి ఫోటోగ్రాఫిక్ మెమరీ కూడా ఉంది, అంటే జరిగిన సంఘటనని మర్చిపోవడం జరగదనమాట. సో మన అదృష్టం ఏంటి అంటే జయ గారికి నాన్నగారి ఇనిషియేషన్ జయ గారికే ఇచ్చారనమాట, అంటే బహుశా ఆవిడ ద్వారా రావాల్సి ఉందేమో, ఆవిడికే అది కలగచేసి పార్వతి గారు రాస్తున్నారు నాన్నగారి జీవితం ఎంతో కొంత, అంటే ఎవరి కోణంలో వాళ్ళు రాసుకొస్తున్నారు అంటే వాళ్ళు చూసింది, వాళ్ళు చిన్ననాటి నుంచి నాన్నగారు ఆ సందర్భాల్లో చెప్పిన మాటలు, ఆయన జీవితం అంటే మనం పూర్తిగా ఎప్పటికీ అది న్యాయం చేయలేం కానీ మనకి తెలిసినంత మటుకి అంటే మన దృష్టికి వచ్చినంత మటుకి అది రాసి ఒక పుస్తక రూపంలో భక్తులు ఆనందించడానికి నాన్నగారిది ఒక అపురూపమైన పుస్తకం వస్తే బాగుండు అని తలపెట్టి రాయడం బిగించేశారు. అది మెల్లగా అంటే ఇంకా సందర్భాలు జోడించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవిడ లేనప్పుడు నేను ఉండడం, నేను లేనప్పుడు ఆవిడ ఉండడం, ఇలా వేరే భక్తులు వైజాగ్ ఏంటి, భీమవరం ఏంటి, హైదరాబాదు ఇలా భక్తులు అందరికీ కూడా ఆవిడ చెప్పి సేకరించడం జరుగుతోంది. అంటే మేమేమన్నా మిస్ అయినాయి అంటే ఇప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ భక్తులకి తెలుస్తాయి కొన్ని సంఘటనలు. అంటే అప్పు అంటే అవి మాకు అంటే పబ్లిక్ మీటింగ్స్ కాకుండా పర్సనల్గా జరిగిన సందర్భాల్లో కొన్ని ఉన్నవి సేకరించడం జరుగుతుంది. అలా ఎవరి దగ్గర అయినా కూడా ఏమన్నా రేర్ ఇన్సిడెంట్స్, అంటే నాన్నగారికి వాళ్ళకి మధ్యలో జరిగిన రేర్ ఇన్సిడెంట్స్, అంటే ఆయన దైవాంశ సంభూతులు అనేది మనకి క్లియర్గా అందరికీ తెలుసు, అందరికీ అనుభవం ఉంది కూడా. కానీ ఎక్స్క్లూజివ్ సంఘటనలు ఏమన్నా ఉంటే గనక దయచేసి జయకి ఒక్కసారి ఫోన్ చేసి చెప్తే అది పుస్తకానికి అనుగుణంగా ఉంటే మాత్రం జాయిన్ చేసుకోవడం జరుగుతుంది, అంటే ఆ కంటెంట్ని కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను ఒక్క రెండు మాటలు చెప్పి జయ గారికి అందజేస్తాను. ఎందుకంటే అద్భుతంగా నాన్నగారి గురించి, సుబ్రహ్మణ్యేశ్వరుడు షష్ఠి గురించి, దాని విశిష్టత గురించి, నాన్నగారి బోధ అన్ని సమగ్రంగా ఆవిడ చెప్తారు. భగవాన్ జన్మ తీసుకున్నప్పుడు అండి, అంటే భగవాన్ గణపతి ముని గారు అన్నారు భగవాన్ డైరెక్ట్గా ఏమని, భగవాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమే అని పబ్లిక్గా అనౌన్స్ చేశారంట. అరుణాచలంలో పబ్లిక్ మీటింగ్లో గణపతి ముని గారు అనౌన్స్ చేశారు. చేస్తే వాళ్ళు వచ్చి, ఈ విన్న వాళ్ళు వచ్చి భగవాన్ అడిగారంట, భగవాన్ ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అంటున్నారు వాళ్ళు అంటే, అంటే ఒక రాయని భగవంతుడు అనుకోగాలేంది, నన్ను సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకుంటే ఏముంది అని అన్నారంట భగవాన్. అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కళా దాన్ని దాటేశారు ఆయన, అంటే అంగీకరించలేదు అలా అని డినై కూడా చేయలేదు, దాటేశారు. అయితే నాన్నగారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఏమని అంటే, ఆయన కింద నుంచి పైకి వెళ్ళిన వారు కాదు, పైనుంచి కిందకు వచ్చిన వారు, అండ్ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామే అని నాకు కూడా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అటువంటి బోధ అంటే అంత క్రిస్టల్ క్లియర్గా ట్రూత్ గురించి ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడా కల్పితం లేకుండా ఎక్కడ దాని గురించి అంటే పొదుక్కాడు పాల్లాగా ఆకాశ గంగలాగా సబ్జెక్ట్ ప్రవహించడం కింద నుంచి పైకి ఎదిగితే జరగదు, పైనుంచి కిందకి దిగిన వారి ద్వారానే జరుగుతుంది. సో ఆయన 100% సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే కన్ఫర్మేషన్ మనకి నాన్నగారు కూడా ఇచ్చారు. అయితే మనల్ని మాయలో పెట్టి ఆయన కూడా అదే అనేది మనకి తెలియనివ్వకుండా, అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు హింట్స్ చేస్తూ ఉన్నా కూడా అది తెలిస్తే మనం అంటే అంత సన్నిహితంగా ఆయనతో మూవ్ అవ్వలేము కాబట్టి సామాన్య మానవుడిలాగా ఆయన అప్పియర్ అవుతూ మనలో ఒక ఒక మహానుభావునిలాగా, అంటే మహాత్ములాగే జీవించారు మనకు మహాత్ములని తెలుసు, కానీ సాక్షాత్తు భగవంతుడే అనేది మనకి నిరంతరం జ్ఞాపకంలో లేదండి. జ్ఞాపకంలో ఉంటే మనం అంత సన్నిహితంగా నాన్నగారు నాన్నగారు అని మూవ్ అయిపోలేము. సో అతి సాన్నిహిత్యం ఇవ్వడానికి ఆయన సామాన్యంగా ఉండి తండ్రిలా మనకి ప్రవర్తించి, అంటే మెంటర్గా, తల్లిగా, తండ్రిగా అన్ని రోల్స్ ఆయన ప్లే చేసి మనకు అందుబాటులో వచ్చారు. అయితే ఆయన విశిష్టత మాత్రం మనం మర్చిపోకూడదు, ఒక్క క్షణం కూడా మనకి మరుపు రాకూడదు. భగవాన్ పుట్టినప్పుడు తేజస్సు, అంటే కళ్ళు లేని అవ్వ ఎవరైతే సహాయం చేశారో ఆవిడ అన్నారంట ఒక మహా వెలుగు జన్మ తీసుకుంది అని. ఆవిడికి కళ్ళు లేవు, భౌతికమైన కళ్ళు లేవు, కానీ ఆవిడ జ్ఞానదృష్టితో చూశారు ఒక వెలుగు పుట్టింది అని, అంటే వెలుగు అవతరించింది భూమి మీద అని. అలాగే భగవాను ఆఖర్ని అంటే శరీరం చాలించేటప్పుడు ఆయన అక్షరమణమాల, వేలాది మంది అక్షరమణమాల చాంటింగ్ చేస్తూ ఉండగా రైట్ కంట్, అదే రైట్ సైడ్ కంట్లో నుంచి కన్నీరు కారుతూ ఆయన బాడీ, అంటే అరుణాచలేశ్వరుడి పట్ల అపారమైన, అంటే ఆయనకంటూ భౌతికంగా ఏదైనా అటాచ్మెంట్ ఉంటే అది కేవలం అరుణాచలేశ్వరుడు మాత్రమే అని చెప్తారు కదా. సో ఆనంద బాష్పాలు కారుస్తూ ఆయన బాడీ విడిచిపెట్టి ఒక తేజస్సు ఆయనలో నుంచి ఉద్భవించి ఆ తేజస్సు మొత్తం సృష్టి, అంటే మొత్తం భూమి మీద ఉన్న భగవాన్ బాగా ఇంటిమేట్ భక్తులందరికీ దర్శనమిచ్చి ఆ గిరి చుట్టూ తిరిగి ఈశాన్య వైపు నుంచి గిరిలో ఐక్యమైందంటండి. ఇది మనందరికీ తెలుసు, విన్నాము, నాన్నగారు చెప్పారు పేపర్లో, అప్పుడు న్యూస్ పేపర్ వచ్చిందని చెప్పారు, న్యూస్ పేపర్ రుజువు కూడా ఉంది. 1950 April 14 జరిగింది ఇది. అయితే ఒక మహా వెలుగు పుట్టి వెలుగులా జీవించి వెలుగులో ఐక్యమైపోవడం జరిగింది కదా, అది భగవాన్ జీవితం. ఇది క్లుప్తంగా భగవాన్ జీవితం. అలాగే ఇప్పుడు నాన్నగారి గురించి మన జయ చెప్తారు ఎలాగూ, సో నా మాటల్లో కన్నా ఆవిడ మాటలోనే విందాము. అలా అయితే ఆఖరిని బాడీ విడిచిపెట్టడం ఎంత ఎంత అద్భుతం అంటే, భగవాన్ బాడీ విడిచిపెట్టేటప్పుడు ఇలా వేలాది మంది మధ్యలో ఆయన వెలుగు కింద కనిపించడం, అలాగ గిరిలో ఐక్యం అవ్వడం, ఇది జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్న చాలామంది భక్తులు అనుకోకుండా బయటికి వెళ్ళి అది ఆ దర్శనం చేసుకోవడం. యాక్చువల్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు కొంతమంది ఉన్నారండి, ఇలా వెలుగు చూసామండి, భగవాన్ ఫోటో చూసి అన్నారనమాట, మేము చూసామండి పలానా లండన్లో ఉన్నాము, లేకపోతే అమెరికాలో ఉన్నాము, బొంబాయిలో ఉన్నాము, ఆ టైంకి ఏదో ఏదో లాపంగా టెర్రస్ మీదకి వెళ్ళడమో, లేకపోతే గబుక్కుని కారులో వెళ్తూ ఉంటే పక్కన దిగి ఏదో ఏదో వెలుగుని చూడడము, అలా జరిగి తర్వాత న్యూస్ పేపర్లో చూసి ఓహో మనం నిన్న చూసిన వెలుగు భగవాన్ అనమాట అని క్లారిఫికేషన్ అనమాట. అలా నాన్నగారు వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళారండి. సో భక్తులందరూ కూడా ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాన్నగారు దర్శనం చేసుకుందామని వచ్చారు చాలామంది. ఎందుకంటే ఆ రోజు వెళ్ళిపోతారన్న సంగతి ఆయన దగ్గర చుట్టూ ఉన్న మేము ఒక 10-15 మందికి తప్ప నాన్నగారు ఆ రోజు వెళ్ళిపోతారు అన్న సంగతి భక్తులకు అసలు తెలియదండి. వైకుంఠ ఏకాదశి నాన్నగారికి బాగోకపోయినా వైకుంఠ ఏకాదశి నాన్నగారిని దర్శనం చేసుకోవడం అలవాటు కదా. సో అలా చాలామంది భక్తులు వచ్చి వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుంటే అలా దర్శనాల మధ్యలో అందరికీ దర్శనం ఇచ్చి ఆయన వెళ్తున్నారు అని తెలియకుండా ఒక మహా నిశ్శబ్దంలో నిశ్శబ్దంగా ఆయన ఐక్యమయ్యారండి. అంటే అమోఘం అన్నమాట. అంటే భగవాన్ వెళ్ళినప్పుడు దీపం వెళ్ళి అరుణాచలేశ్వరుడిలో కలిస్తే ఆ భక్తుల్లో ఎంతో కొంత భగవాన్ తర్వాత అంటే మన జీవితం ఏంటి అని కళ్ళీళ్ళు పెట్టుకున్న భక్తులు ఎంతమందో ఉన్నారు. ఆయన లాస్ ఫీల్ అయ్యి చాలా కాలం బాగా క్లోజ్ భక్తులు చాలా సఫర్ అయ్యారండి. సఫర్ అయ్యి అరుణాచలంలో ఉండలేక వెళ్ళిపోతే తర్వాత గణేశన్ గారు ఒక సందర్భంలో అన్నారు, వాళ్ళందరినీ తీసుకురమ్మని ఆనందాశ్రమం మాతాజీ చెప్తే ఒక్కొక్కరిని ఎక్కడున్నారో కనుక్కుని వాళ్ళని చేర తీసి దగ్గరికి తీసుకొచ్చి అరుణాచలం తీసుకొచ్చి ఆయన పోషించి ఆయన వాళ్ళ ఆఖరి రోజుల వరకు చూసుకుని అంటే వాళ్ళని అంతిమ క్రియలు కూడా ఆయన చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారనమాట. సో ఆ సంఘటన మళ్ళీ జరగకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవాన్ అని మనకి తెలుసు, అదే నాన్నగారు అయ్యి నాన్నగారు మనకి అది తెలిస్తే మనం సాన్నిహిత్యం కోల్పోతామని చెప్పి సన్నిహితంగా మనకు కూడా ఉండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర వైభవము భగవాన్ వైభవము మనకి చూపించి ఆయన మహామౌనంలో మౌనంగా ఐక్యమయ్యారండి. అందుకు అంటే ఆ టైంలో మనకి ఎంత మహామౌనం తీసుకొచ్చారు అంటే ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు నాన్నగారు భౌతికంగా శరీరం వదిలారనే ధ్యాస కూడా రాకుండా కంటి నీరు చుక్క రాకుండా మనందరినీ ఒక శాంతి ప్రవాహంలోకి పెట్టి ఆయన బాడీ విడిచిపెట్టడం అనేది సృష్టిలోకి అత్యద్భుతం అండి. అది మనం మాటల్లోకి చెప్పలేము, పుస్తకంలోకి తీసుకురాలేము, కానీ అది అనుభవించిన వారికి మాత్రం ఇంకా అది ఐ మీన్ అనిర్వచనీయమైన అనుభూతి అండి. జ్ఞానం ఎప్పుడుకో పొందుతాం, ఆ ముహూర్తం భగవంతుడు పెట్టుకుంటాడు. కానీ ఈ జన్మ ఎంత బ్లెస్డ్ అండి మన భక్తులది, ఎంత బ్లెస్డ్ అండి మన జీవితం. అంటే ఒక మహాజ్ఞాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అయ్యి ఉండి ఆయన వచ్చి భూమి మీదకి రావడమే కాకుండా మనలాంటి పామర జీవితాలని ప్రవాహం కింద అనుగ్రహ ప్రవాహంతో మనల్ని ముంచి మనల్ని ములకెత్తించి మనల్ని భూమి మీద నడవకుండా ఒక ప్లేన్లో ఉంచి అంటే కృష్ణుడు పక్కన గోపికల్లాగా మనకి ఒళ్ళు ఇల్లు తెలియకుండా ఒక ఆనంద సముద్రంలో మనల్ని ముంచి తేల్చి కడకి చేర్చి ఆయన బాడీ వదలడం అనేది ఇంకా అసలు మామూలు వైభవం కాదు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆయన ఎలా మనకి అప్పుడప్పుడు చిహ్నాలు చూపించారో అది ఆవిడ మాటల్లో వింటే అద్భుతంగా ఉంటుంది. సో ఎక్కువ టైం తీసుకోకూడదు నేను, జయంటి మీరు మొదలు పెడదురు కానీ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. చెప్పండి ఆంటీ.
వినిపిస్తాను కదా మాట?
వినిపిస్తాను, మొదలు పెట్టండి ఆంటీ.
సరే అయితే ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఇప్పుడు నాన్నగారు ఈ అందరూ మన భక్తులందరూ ఏంటంటే మనందరం కూడా చిన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని షష్ఠి అనుకుంటే గబగబా ఏం చేసేవాళ్ళం అంటే అందరూ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు, ఆ దేవుడికి మనం పళ్ళిచ్చుకుంటే మనకి చదువు బాగా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది అని చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఏదో హడావిడి హడావిడి అనమాట. ఇంకా అంటే ఎంత బాగా అంటే ఆ షష్ఠి అంటే కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఇష్టం, పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అలా పళ్ళిచ్చుకుని వాళ్ళమేమో అలా వచ్చేసి వాళ్ళమేం, కానీ ఆయన ఎవరో ఏంటో మనకు తెలియదు. సరే కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం పెద్ద క్లాసుల్లోకి వచ్చిన తర్వాత ఒక కథ మనకు తెలిసింది. ఆ కథ ఏంటంటే, శివుడి మీద కోపం వచ్చి శివుడు ఏదో పండు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవ్వడం మానేసి వినాయకుడికి వచ్చేటట్టుగా చేశాడని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శివుడి మీద కోపం వచ్చి భూమి మీదకి వచ్చేసాడని ఆ కథ చదువుకున్నాం. ఏ అదే కోపం వచ్చింది, ఇద్దరు పిల్లలకి పండిస్తానని చెప్పేసి ఈయన చిన్న అబ్బాయి, ఈయన కోపం వచ్చి భూమి మీదకి వచ్చేసాడు అలా అని కూడా మనకు తెలుసు. కానీ మనం నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత అసలు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఎవరు, ఏ పని మీద భూమి మీదకి వచ్చాడు, శివుడు ఆయనకి కోపం తీసుకొచ్చి భూమి మీదకి ఎందుకు పంపాడు అన్న విషయం నాన్నగారు తో మనకి పరిచయం అయిన తర్వాత, అప్పుడు నాన్నగారు దర్శనం అయిన తర్వాత ఆయన చెప్పిన మాటల్లోనే మనకు తెలిసింది. ఇప్పుడు ఎవరి గురించి అయినా సరే, భగవంతుడి గురించి, మహాత్ముడి గురించి, ఏ స్వామి గురించి ఆ వైభవం మనకి తెలియాలన్నా, అంటే మనం జీవుడుగా ఉండి భగవంతుడి గురించి తెలియాలంటే మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఒకసారి నాన్నగారు ఏమన్నారంటే, ఎక్కడికో వెళ్ళాం, వెళ్తే గబగబా గబగబా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి నాన్నగారు కూర్చున్నారు, నాన్నగారి దగ్గర అందరం చిన్ని గది ఇరుకుని ఇరుక్కుని అలా కూర్చుని పోయాం. కూర్చుని పోతే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అత్యంత దగ్గరగా ఉన్నాము మనం మీరు మేముని, కానీ లోపల హృదయంలో ఎంత దూరమో అన్నారు. అంటే రూపం దగ్గరగా కూర్చున్నప్పటికీ కూడా హృదయంలో ఎంత దూరంగా ఉన్నామో మనం ఆయన్ని అందుకోలేము, ఆయన్ని మనం సమీపించలేమన్న సంగతి మనకి తెలియదు కదా. తెలియక అలా 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 దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా అలా తిరుగుతూ ఉంటే అప్పుడు నాన్నగారు ఏం చేసేవారంటే, అదే ఈ మాట చెప్తారు కదా ఎక్కువగాని, శివుడేమో అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శన ప్రియుడు అంటే మామూలుగా ఈ పురాణంలో కూడా ఉంది కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శన ప్రియుడు అని మామూలుగా పురాణంలో కూడా ఉంది కదా. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశే భూమి మీదకి వచ్చిందని ఎలా తెలిసిందంటే, అయ్యో అది మనకు అర్థం కాదు, కానీ ఆయన చూపించిన కొన్ని రూపాలు, ఆయన చెప్పిన మాటలు ఏదో కొంచెం కొంచెంగా హింస అన్నమాట, ఆయన జాడలు, ఆయన గుర్తులు ఆయన చెబితేనే మనకు తెలుస్తుంది, ఆయన చెప్పకపోతే మనకు తెలియదు కదా. అందుకని ఊరికే ఆయన చూపించిన జాడలు, ఆయన చూపించిన వైభవాలు ఏదో అందులో ఏదో కొంచెం కొంచెం, అంత ఎక్కువగా అంటే చెప్పుకోలేము, కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే, నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా జిన్నూరులో షష్ఠి గుడికి వచ్చేవారండి. అయితే షష్ఠి గుడికి వచ్చి ఏం చేసేవారంటే, రేపు షష్ఠి అనగా ముందు రోజు సాయంకాలం ప్రతి సంవత్సరం కూడా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిగేది. అయితే సాయంకాలం మేము 4 గంటలకల్లా గబగబ పరిగెత్తుకుంటా వెళ్ళేవాళ్ళం. వెళ్తే నాన్నగారు సాయంకాలం 5, 5:30 భోంచేసి కరెక్ట్గా 6 సుబ్రహ్మణ్యస్వామి గుడికి వచ్చేవారు. అంటే వంతెని మేంచి మనం జిన్నూరు ఊళ్ళోకి వెళ్తా ఉంటే రైట్ సైడ్ ఉంటుందండి ఆ గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం కూడా కనిపిస్తూనే ఉంటుంది రోడ్డు మీదకి, ఆ గుడి అన్నమాట అండి. అయితే ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత, ఆ గుడికి వెళ్ళేవాళ్ళం కదా, నాన్నగారు వచ్చేవారు. నాన్నగారు వస్తే నాన్నగారుతో కలిసి లోపలికి గుళ్ళోకి దర్శనానికి వెళ్ళి ఏదో నమస్కారం పెట్టుకుని మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే, నాన్నగారు బయటకు వచ్చేసేవారు, నాన్నగారితో పాటు మేము కూడా బయటకు వచ్చేసేవాళ్ళం. బయటకు వచ్చేసి బయట ఏం చేసేవారంటే, నాన్నగారు కుర్చీలో కూర్చునేవారు. కూర్చుంటే మేము కూడా బయటకు వచ్చేసి నాన్నగారు చుట్టూరా కూర్చునేవాళ్ళం అండి. కూర్చుంటే అప్పుడు ఎలా ఉండేది అంటేనండి, లోపలేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, ఆ ఒల్లి దేవసేన ఇద్దరు బాధ్యతలతో కళ్యాణం జరుగుతూ ఉండేదండి. ఏ బ్రాహ్మలో మంత్రాలు చదువుతా గట్టిగా మంత్రాలు చదువుతూ ఉండేవారు. సరే ఇక్కడ ఇక్కడ ఏం జరిగేదంటే, ఎంత తేజస్సు వచ్చేసేదంటేనండి, నాన్నగారి రూపం అంతా మారిపోయేదండి. మారిపోయండి, నాన్నగారి కళ్ళ నిండా వెలుగండి, ఫేస్ నిండా వైభవం, ఆ తేజస్సు వచ్చేసండి. అలా కూర్చుని ఏం చేసేవారంటే, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఇంకా చెప్పడం మొదలుపెట్టేవారండి. ఏ అంటే అక్కడ పైగా ఏమనివ్వరండి, కళ్యాణం జరుగుతుంది సుబ్రహ్మణ్యస్వామి గుళ్ళో, కళ్యాణం జరుగుతుంది, పదండి మనందరం వెళ్ళి చూద్దాం అనివ్వరండి. సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూడడానికి నాన్నగారు వస్తున్నారు కదా మనం వద్దామని వచ్చేవాళ్ళం అండి. కానీ అక్కడ జరిగింది ఏంటంటేనండి, లోపలేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, ఇక్కడ బయట నాన్నగారు కుర్చీలో కూర్చుని ఇక్కడ జరిగేది ఏంటంటే భక్తులందరికీ జ్ఞాన కళ్యాణం. కళ్యాణం కళ్యాణం అంటే ఏమీ లేదంటండి. అర్థం ఏంటంటే కళ్యాణం అంటే లోక కళ్యాణం, దేవుడు కళ్యాణం, లోక కళ్యాణం అంటారు కదా, లోక కళ్యాణం అంటే అర్థం ఏంటంటేనంటండి, మొత్తం సృష్టిలో జీవులందరూ సుఖంగా ఉండటమే, ఆ సుఖంగా ఉండటం కోసం, శాంతిగా ఉండటం కోసం చేసే ప్రయత్నమే అదే లోక కళ్యాణం అంటండి. అక్కడ దేవుడు కళ్యాణం, లోక కళ్యాణం కోసం దేవుడు కళ్యాణం జరుగుతూ ఉంటే ఇక్కడ బయట కూర్చునండి, కుర్చీలో కూర్చునండి, జ్ఞాన కళ్యాణం అంటే ఇది కూడా కళ్యాణమే. ఎలాంటి కళ్యాణం అంటే మనం ఎలా ఎటువంటి సుఖాన్ని శాంతిని అనుభవిస్తే మనం సుఖపడతాము, ఆనందంగా ఉంటాము అనే జ్ఞాన కళ్యాణం అండి ఇక్కడ. అంటే నిజమైన కళ్యాణం ఇక్కడ బయట జరుగుతూ ఉండేది. గుళ్ళోపలేమో విగ్రహం రూపంలో సుబ్రహ్మణ్యుడండి, బయట ఈ మానవ రూపంలో ఒక సుబ్రహ్మణ్యుడండి, ఇక్కడ కూర్చునండి ఓ జ్ఞాన బోధ చేసేస్తా ఉండేవాడండి. అప్పుడు నాన్నగారు ఆ టైములో కొన్ని మాటలు చెప్పారండి. ఏం చెప్పారంటే, ఇప్పుడు శివుడి మీద కోపం వచ్చేసి సుబ్రహ్మణ్యుడు భూమి మీదకి వచ్చేసాడు కదా, ఎలా వచ్చాడంటండి, జ్ఞానదండం పట్టుకుని వచ్చేసాడంట. మామూలుగా రాలేదంటండి, చేత్తో జ్ఞానదండం, జ్ఞానదండం అంటే వేలాయుధం పట్టుకుని భూమి మీదకి వచ్చేసాడంటండి. అయితే అంటే ఎందుకు తీసుకొచ్చాడు శివుడు భూమి మీదకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు తీసుకొచ్చాడు అన్నారండి. ఎందుకు తీసుకొచ్చాడంటే, మొత్తం సృష్టిలో జీవులందరూ కూడా ఏంటంటే ఆ అజ్ఞానంతో, దుఃఖంతో, అశాంతితో బాధపడుతున్నారు. ఏ లోపలంతా ఈ సృష్టి అంతా చైతన్యంతో నిండిపోయి ఉంది. ఏ ఆ చైతన్యంలోనే ఈ జీవులందరూ పుడుతున్నారు, ఈ జీవులందరూ పెరుగుతున్నారు, చివరికి చైతన్యంలోనే ఈ జీవులందరూ చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఆ చైతన్యానికి, ఆ చైతన్యమే మనకు ఆధారంగా ఉంది, అందులో శక్తి ఉంది, శాంతి ఉంది, అదే మనం అన్న సంగతి తెలియక దేహమే మనం అనుకుని దేహానికి సంబంధించిన విషయాలు, దేహానికి సంబంధించిన దుఃఖాలు, దేహానికి సంబంధించిన బాధలు పడుతూ అశాంతితో, అజ్ఞానంతో కాలిపోతున్నారు ఈ జీవులందరూని. ఎలా ఈ జీవులందరినీ కూడా ఈ అశాంతిలోంచి, దుఃఖంలోంచి ఎలా రక్షించాలి అని ఆ పరమశివుడు, సాక్షాత్తు సృష్టికర్త భగవంతుడు అనుకునంటండి. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఈ దుఃఖంలోంచి ఈ జీవులందరినీ బయటకు తీయడానికి ఒకే ఒకరు ఉన్నారు. వారెవరంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యుడే తగిన సమర్థుడు జ్ఞాన ప్రచారం చెయ్యడానికి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన గురువు లేనే లేడు. ఆయన్నే గురువుగా ఈ భూమి మీదకి తీసుకొస్తే సరిపోతుంది. ఎందుకంటే మిగతా పనులన్నీ మిగతా దేవుళ్ళందరూ చూసుకుంటారంటండి, కానీ ఒక్క జ్ఞానాన్ని వ్యక్తం చేసంటండి, జ్ఞాన ప్రచారం చేయడానికి, జ్ఞానాన్ని అనుభవంలోకి, జీవులందరూ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి తగిన సహాయ సహకారములు అందించటానికి తగిన సమర్థుడు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడు మాత్రమే అని చెప్పారండి. ఏ అటువంటి ఆ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ భూమి మీదకు తీసుకొచ్చాడు. ఈ భూమి మీదకు తీసుకొచ్చి ఏం చేశాడంటే అని అప్పుడు చెబుతా, ఆ మాటలు చెబుతా ఏం చేశారంటేనండి, ఎలా ఉన్నారంటే ఆయన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిపోయారండి. ఆ ఫేసు ద్వారా, ఆ కళ్ళ ద్వారా కాంతి, అసలు ఆ నోటి ద్వారా, ఇంకా అసలు ఆ వైభవం అంతా కూడానండి, ఆ ఫేసు ద్వారా ఆ తేజస్సు, బ్రహ్మ తేజస్సు అండి. అంటే అది మామూలుగా మాటలు అనేటప్పటికి ఏంటంటే, అదే నాన్నగారు అనేవరకు ఆత్మక మనవడవు మాట అని, ఆత్మక మనవడు అంటాడు మాట, దూరం అన్నమాట. ఏ ఆ చైతన్యాన్ని ఆత్మ వైభవాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వర్ణించాలంటే ఆ మాట ఎక్కడో మనవడి దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ తాతయ్య దాకా రావ, తాతేమో ఆత్మ మనవడేమో ఏంటి మాట అని ఊరండి, అంత దూరం నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలండి మనం. అంటే మన వల్ల కాదు, అది మనకు సాధ్యం కాదు, కాకపోతే ఏదో ఒక అలా ఎంతవరకు చెప్పగలమో అంతవరకుని. సరే అది ఆ వాతావరణం అంతా ఎలా ఉండేదంటేనండి, ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆ తరంగాలు, ఆ శాంతి మొత్తం చుట్టూ ఎంతమంది ఆ భక్తులు అందరికీనండి, ఆ గుడి చుట్టూ అంతా వ్యాపించిపోయి ఆవరించేసండి. ఏంటి ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోతామా, ఇంకేంటి మన జన్మ ధన్యం అనిపించేదండి. అటువంటి రూపం అది, మామూలు రూపం కాదండి, మామూలు వైభవం కాదు అది, ఒక మహా కళ్యాణం, జ్ఞాన కళ్యాణం అక్కడ పూర్తి చేసేసి ఇవ్వరండి. ఊరికే ఏమనివ్వరంటే ఇంటి దగ్గర ఏమనివ్వరు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది పదండి చూద్దామని ఇవ్వరండి. అప్పుడు కూడా ఏంటంటే ఏదో నాన్నగారు వైభవంగా ఉంది మనకి, అంతే మనకు తెలుస్తుంది వైభవం ఏంటో తెలుస్తుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంశేమో అనిపిస్తుంది, కానీ ఇంకా ఇంకా మనకి ఇంకా అంతకు మించి మనం ఏంటి వచ్చిన వారు ఎవరో మనకు తెలియదు కదా, అది తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదండి. అయితే ప్రతి సంవత్సరం ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి, మర్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయినప్పటికీ కూడా మర్నాడు దర్శనం మామూలుగానే ఉండేదండి. మళ్ళీ ఆ రోజు సాయంకాలమేనండి ఈ వైభవం అంతా, ముందర రోజు సాయంత్రం అదంతా చేసేసి ఇవ్వరండి, అది అయిపోయేది. ఒకసారి ఏమైందంటే, ఎందుకంటే అన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు లీలలు అన్ని కనిపించేయండి, చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శన ప్రియుడని చెప్తారు కదా, ఆ దర్శనం అండి, ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇంకా దర్శనం ఇస్తా, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు టైం, అసలు కన్నమ్మ గారు టీ ఇస్తే చాలండి, టీ ఇవ్వగానే గబగబా టీ తాగేసండి, గబగబా ఇంకా వచ్చేసండి హాల్లోకి వచ్చేసండి, బయట ఆ తలుపు తీసుకునండి, ఆ మండుబా ఇల్లు కదండి అరుగున్న ఇల్లు కదా పెంకుటిల్లు, ఆ కట్టెను తీసుకుని చూసి ఎవరున్నారా ఎవరున్నారా భక్తులు, దర్శనం దర్శనం, ఆ భక్తులు వెళ్ళి కనపడితే చాలండి ఎంత ముఖం అయిపోయి ఎంత ఆనందము. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళ్ళు అక్కర్లేదు పదాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు, ఒక్క దర్శనం చాలన్నమాట అండి. అలా ఎలా వచ్చేవారంటే అరుగు మీద ఎలా ఉండేవారంటే అరుగు మీద అసలు ఎలా ఉండేవారు, అరుగంతా వ్యాపించిపోయేవారు, అసలు ఎంత ఎటువంటి రూపం అండి అరుగు మీద అండి, అరుగంతా వ్యాపించిపోయండి అలా పెద్దగానండి దూరం నుంచి అలా చూసేవారు, చూసి ఒక్కసారి చెయ్యి చెయ్యి ఒక్కసారి ఇలా ఊపివారనమాట అండి వచ్చేమనండి, అంతే జనం అందరూ ఎక్కడెక్కడ అసలు నిమిషం అండి గాలిలో తేలిపోతున్నట్టు వెళ్ళిపోయండి శుభ్రంగా అరుగు మీద కూర్చుని వాడవండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శన ప్రియుడు కాబట్టి దర్శనమే ఇంకా ఆయనకి సరిపోతుంది అన్నట్టుగా ఆ రకంగా ఉండేవారండి, ఆయన ప్రవర్తన అంతా ఆ రకంగా ఉండేదండి. సరే అదొకటండి. ఏం చెప్పేవారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాకు మాకు చుట్టరిక ఉంది, ఇప్పుడు మనుషులకి మనుషులకి చుట్టరికాలు ఉంటాయి, అదే విధంగా దేవతలకి దేవతలకి కూడా చుట్టరికాలు ఉంటాయి, మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చుట్టరికం ఎటువంటిదంటే అది విడదీరాని చుట్టరికం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరాయి వాడని మాకు అనిపించదు, మా కుటుంబంలో వాడే అనిపిస్తుంది, ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎప్పుడైనా చూస్తే మాకు నమస్కారం పెట్టాలని అనిపించదు అని ఇవ్వరండి. అంటే వాడు పరాయి వాడు కాదు, వాడు మనవాడే, మనకు సంబంధించిన కుటుంబం వాడే. అది ఎటువంటి సంబంధం అంటే అది హృదయ సంబంధం, ఆ సంబంధం గురించి మీకు చెప్పినా అర్థం కాదు, అది ఏమని చెప్పమంటారు ఆ సంబంధం గురించి మీకు చెప్పినా మీకు అర్థం కాదు అన్నారండి. అదే టైంలో ఒకసారి ఇప్పుడు రండి, సాయంకాలం కూర్చున్నప్పుడు అక్కడ గుడి దగ్గర ఏదో ఇలాంటి మాటలు చెప్తూ ఉండేవారు అనమాట అండి. సరే ఆయన మళ్ళీ ఏం చెప్పేవారంటేనండి, ఒకసారి ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేమేమో ఒకసారి మేము పొలానికి వెళ్ళాము, పొలం వెళ్తే ఆ పొలంలో పొలా నుంచి ఇలా తిరిగి వస్తున్నాము, తిరిగి వస్తా ఉంటే ఒక్కసారి పెద్ద నాగసర్పం అది అది ఏంటంటే అలా నిలబడి అలా ఆడుతుంది, అది అలాగా సర్పం ఇప్పి ఆడుతా ఉంటే మేము కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చాము, అది మమ్మల్ని చూస్తా అలా నిలబడింది, మేము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తా అలా నిలబడ్డాము, ఏ చాలాసేపు అది చూసి చూసి ఏ అప్పుడు మేము పక్కకు తప్పుకున్నాము. పక్కకు తప్పుకుంటే మౌనంగా ఎడిపోయింది. ఎందుకంటే మమ్మల్ని మాకు ఏ పావులు కనిపించినా మమ్మల్ని ఏమీ చెయ్యవు, మమ్మల్ని చూసి వెళ్ళిపోతాయి అని ఊరండి. ఒకసారి జిన్నూరులో ఏం జరిగిందంటే, నాన్నగారు అరుగు మీద ఒకసారి ముందరే వచ్చేసి కూర్చుని ఊరండి, మేము వెళ్ళక ముందరే, ఇది చాలా రోజుల క్రితం జరిగింది. సరే అరుగు మీద కూర్చున్నారని కుర్చీలోని నేను ఒక నలుగురు ఐదుగురు భక్తులు ఉన్నామండి, వాళ్ళు ఎవరో గుర్తులేరు నాకు. గబగబా లోపలికి వెళ్ళాం. గబగబా లోపలికి వెళ్ళేటప్పటికీ పెద్ద నాగుపాము అండి, ఆ అరుగు దిగి నిల్లగా అరుగు నాన్నగారు కాళ్ళ దగ్గర నుంచి ఇలా కిందకి పాకేటప్పటికి మేము లోపలికి వెళ్ళామండి కరెక్ట్గా. గబగబాగా పాకేసండి చెట్లలోకి వెళ్ళిపోయిందండి. హైబాబా హైబాబా అంటున్నామండి మేము, తెలియదు కదా హైబాబా హైబాబా అంటా ఉంటే నాన్నగారు అన్నారు, అమ్మ కంగారు పడకండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మమ్మల్ని చూడడానికి వచ్చాడు, ఆయన చూసేసి అలా వెళ్ళిపోతా ఉంటారు, మాకు ఏమీ ఇబ్బంది ఉండదమ్మా, మీరు ఏమీ కంగారు పడకండి అన్నారు. ఇది మా కళ్ళతో మేము చూసిన దృశ్యం అండి. సరే అది కూడా అయిపోయిందండి. అయిపోతే ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర ఆశ్రమం కట్టిన కొత్తలో జరిగిందండి ఈ సంఘటన. అది కరెక్ట్గా సంవత్సరం అది నాకు గుర్తులేదు. ఆంధ్రాశ్రమం కట్టిన తర్వాత అందరూనే, అంతకుముందు మోరీ గెస్ట్ హౌస్లోని మరి రమణాశ్రమంలోనే ఉండేవాళ్ళం కదా. తర్వాత ఆంధ్రాశ్రమం కట్టిన తర్వాత భక్తులు నాన్నగారు అందరూ ఆంధ్రాశ్రమంలో ఉండేవాళ్ళం కదా. ఇది ఆ రోజు కరెక్ట్గా క్రిస్టమస్. క్రిస్టమస్ అయితేని ఈ ఫారినర్స్ అయ్యిని ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి నాన్నగారి దగ్గరికి ఏమన్నారంటే, నాన్నగారు ఇవాళ క్రిస్టమస్ అండి, మేము సాయంకాలం మీ దగ్గరికి వస్తాము, మీ దగ్గర మేము ప్రార్థన చేసుకుంటామని అడిగారు, పాటలు పాడుకుంటాము మీ దగ్గరికి వచ్చి అన్నారు. అంటే నాన్నగారు అన్నారు సరే మేము మీ పండగ మా దగ్గర చేసుకుంటారా అయితే రండి అన్నారు. సరే అయితే ఆంధ్రాశ్రమం మేడ పైనండి ఓపెన్ ప్లేసు, ఆ ఓపెన్ ప్లేస్ అంతా మొత్తం అందరూ ఫారినర్స్ భక్తులు అందరూ వచ్చేసారండి. మేమందరం కూడా కూర్చున్నాము. కొంతమంది వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే గిరిప్రదక్షిణకి వెళ్ళారు, మేము కొంతమంది కూర్చున్నాము. కూర్చుంటే నాన్నగారు కూర్చోడానికి ఏం చేశారనంటేనండి, వాళ్ళు మంచం తెచ్చేశారు, మామూలుగా చెక్క మంచం తెచ్చేశారు, దాని మీద పరుపు వేసి ఒక తెల్లటి దుప్పటి వేశారు, తెల్లటి దుప్పటి వేసి నాన్నగారిని కూర్చోడానికి అన్ని రెడీ చేసుకున్నారు. వాళ్లే రెడీ చేసుకున్నారు, పూలమాలలు అన్ని కట్టుకుని అన్ని వాళ్లే రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకుంటే అప్పుడు నాన్నగారు రూమ్లోంచి అసలు పైకి అలాగా ఆ మేడం ఇట్లు మేంచి అలా పైకి వచ్చారండి. అసలు తెల్లటి బట్టలతోటి అసలు మెరిసిపోతా, బంగారం రంగులో మెరిసిపోతా, అసలు ఎంత వైభవంగానంటేనండి, అలా ఒకసారి నెమ్మదిగా నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటారండి. ఒక్కొక్క వేసుకుంటా వస్తారు కదా ఒక్కొక్కసారి, అంటే భక్తులందరినీ ఆయన ఆ తృప్తిగా ఆ కళ్ళ నిండా ఆయన నిండుగా మనల్ని చూస్తారండి. మనం కూడా తృప్తిగా కళ్ళ నిండుగా ఆయన్ని చూసుకుంటాం ఆ టైంలో. నెమ్మదిగా అలా అడుగులు అడుగు వేసుకుంటా ఒక్కొక్కళ్ళని చూసుకుంటా అలా నెమ్మదిగా నవ్వుతా చేత్తో ఆశీర్వదిస్తా అలా ఫారినర్స్ అందరి దగ్గరికి వెళ్ళారండి. ఫారినర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఫారినర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి, నాన్నగారి దగ్గరికి వాళ్ళని పిలవలేదండి, నాన్నగారే వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. ఆ దగ్గరికి అంటా వెళ్ళండి, వాళ్ళు అదే భుజం వాళ్ళ భుజం నిమురుతా అండి, వాళ్ళ అంక ప్రేమగా అసలు ఆ ప్రేమ పూరిత నేత్రాలండి, ఆ నేత్రాలతో వాళ్ళని అలా చూస్తా. ఏంటంటే మీ పేరేంటని అడగటం, నేను ఏ దేశం అని అడగటం, సరే కూర్చోండి అనడం, అలా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళ 5 నిమిషాలు 5 నిమిషాలు ఎక్కువసేపు అనమాట అండి, అందరినీ అలా చూసుకుంటా మౌనం, అంటే మహామౌనం అనమాట అండి. అలా మౌనంగా అలా వచ్చండి. అప్పుడు మంచం మీద ఆయనకి వేసిన మంచం మీద కూర్చున్నారండి. అంటే మంచం మీద ఎలా కూర్చున్నారంటేనండి, కాళ్ళు కిందకు పెట్టి కూర్చోలేదండి, బస్గా పెట్టేసుకుందండి మంచం మధ్యలో, అటు ఇటు దిండ్లు పెట్టారండి నాన్నగారికి సపోర్ట్ కోసం. మంచం మీద బస్గా పెట్టేసుకుని కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత వీళ్ళు ఏం చేసి మొదలు పెట్టమంటారా అని భక్తుల ఈ ఫారినర్స్ అడిగారండి. నాన్నగారు మొదలు పెట్టమన్నారండి. మొదలు పెట్టమంటే అప్పుడు వాళ్ళు తబలా వాయిద్యాలు అన్నీ తెచ్చేసుకున్నారండి. ఏంటో అంటారు కదా వాయిద్యాలు తబలాలు అయ్యని, అవన్నీ తెచ్చుకున్నారండి వాళ్ళు. అవన్నీ తెచ్చుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ వాయిద్యాలు అయ్యిని వాయించుకుంటా అది అది ఉషా ఆ పాట అది నువ్వు బాగా పాడతావు. హలో,
ఓ గాడ్ బ్యూటిఫుల్.
ఆ ఉషా సింబో శివ శివ.
ఓహో, ఒక్కసారి పాడమంటారా?
ఆ పాడు పాడు.
పాడక మళ్ళీ కంటిన్యూ చేస్తారా?
ఆ పాడు.
ఓకే. శంభో శివ 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 నారాయణ 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 ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
ఇది అక్కడే మొదలు పెట్టారంటీ, యాక్చువల్ గా మొదలు పెట్టి. హలో ఆంటీ.
ఆ మాట సౌండ్ ది తగ్గిపోయింది ఉషా.
ఓ, వినపడలేదా?
ఆ సౌండ్ చాలా తగ్గిపోయింది. అదే పాట చాలా తగ్గిపోయింది సౌండ్.
ఓ పర్వాలేదు. కానీ ఈ పాట ఫారినర్స్ అక్కడే బిగించేశారు. అంటే ఈ ఈ నాము అక్కడ బిగించేసిందే ఫారినర్స్ సమక్షంలో. అదే నాన్నగారి సమక్షంలో ఫారినర్స్ అందరూ అలా పాడిన తర్వాత నాన్నగారికి అది ఎంత నచ్చేసిందంటే ఆ తర్వాత చాలా సంవత్సరాలు మీటింగ్లు ముందు ఇది పాడేవారు అండి మనకి.
అవును అవును అవును. నీ మాట అసలు వినిపించట్లేదు ఉషా.
ఒక్క నిమిషం.
సరే నేను చెప్పేనా?
అంటే వినిపిస్తోంది అండి బానే.
నాకు వినిపించట్లేదు. నాకు వినిపించట్లేదు. నా మాట వినిపిస్తుందా నీకు?
మీది బాగా వినిపిస్తోంది గ్రీష్మ. నా మాట వినపడలేదా?
సరే
జయ అంటీ కంటిన్యూ చేయండి. యాక్చువల్ గా ఈ ఇది ఈ నామం తీసుకుని మన మన ఆదిత్య పాడాడు కదా, అదే అనిపించింది. నాన్నగారు చాలా ఆప్యాయంగా ఫారినర్స్ ఆ రోజు టెరస్ మీరు పాడారు కదా. హలో.
హలో.
ఆంటీ వినిపిస్తుందా?
ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎందుకు సౌండ్ తగ్గిపోయింది ఇది?
ఇప్పుడు ఇప్పుడు
ఇప్పుడు కూడా అంతే.
ఇప్పుడు ఆంటీ.
ఉషా మీ వాయిస్
సరే చెప్పు చెప్పు చెప్పు.
ఒక్కరికి వినిపించట్లేనట్టుంది
ఆంటీ. యాక్చువల్ గా ఆ రోజు టెరస్ మీద ఫారినర్స్ పాడిన తర్వాత అంటే ఎంత అద్భుతంగా పాడారు అంటే నాన్నగారు అది చాలా సంవత్సరాలు పాడడమే కాదు, మొన్న ఆదిత్య నాన్నగారు అదే ఆ నామం చేస్తూ ఉన్నదే ఆయన ముందు పెట్టి తర్వాత అద్భుతంగా మ్యూజిక్ తో వాయించి పాడారు కదా. అంటే అదే అనిపించింది ఆంటీ. నాన్నగారి ప్రణాళిక ఇప్పుడు మీరు పుస్తకం రూపంలో నాన్నగారి గురించి రాయడం ఏంటి, ఆయనకి బాగా ఇష్టంగా చాలా ఆప్యాయంగా ఫారినర్స్ అందరూ పాడిన పాట నాన్నగారు చాలా సంవత్సరాలు పాడింది, మొన్న ఆదిత్య మ్యూజిక్ కంపోజ్ చేసి పాడడం ఏంటి, ఇవన్నీ కూడా ఆంటీ అంటే మనలో ఆయన ఉండి చేయించుకోవడం ఆంటీ.
అంతే
అంటే ఇంకా మనం ఆయన కోసమే, మన జీవితాలు ఆయన కోసమే, మన ద్వారా ఆయన చేయించుకోవడమే.
అవును అంతే.
సో అద్భుతం ఆంటీ, చెప్పండి ఆంటీ.
అయితే ఇప్పుడు ఉష పాడింది కదా ఆ పాట, అదే ఫస్ట్ నాన్నగారు వినడం, అదే ఫస్ట్ మేము అందరం వినడం కూడాని. సరే ఆ పాట పాడడం వాళ్ళు శంభో శివ శివ అని వాళ్ళు పాడతా ఉంటే ఇంకా తబలా వాయిద్యాలు వాయిస్తా అంటే ఆ క్షణంలో ఇంకా నాన్నగారి రూపం అంతా మారిపోయిందండి. ఎలా మారిపోయిందంటే ఎరుపు రంగులోకి వచ్చేసిందండి రూపం. అండ్ బాడీ అంతా ఫేస్ అంతా ఎరుపు రంగులోకి వచ్చేసి ఏమైందంటే ముఖమేమో కోల ముఖంగా వచ్చేసింది. మెడ కూడా బాగా పొడుగ్గా సాగదీసేశారు. మెడ పొడుగ్గా సాగదీసి తలకాయి మొహం కూడా కొంచెం పొడుగుగా కోలగా మారిపోయిందండి. ఏంటో మరి ఆ టైంలోని అలా మారిపోయి కళ్ళు ఎలా ఉన్నాయంటే, చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ సర్పం కళ్ళు ఏదో మణులు ఏదో అంటారు కదా నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లాగా కళ్ళు అలా పైకి వచ్చేసినాయండి. రెండు రెండు కళ్ళు రెండు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయండి. రంగేమో కుంకుమ రంగులోకి, ఆ ఎర్రటి ఎరుపులోకి కుంకుమ రంగు చర్మం ఎలా వచ్చేస్తుంది అనుకుంటున్నారు, అలా వచ్చేసిందండి. లాస్ట్ టైంలో నాన్నగారు కలర్ కూడా అలా వచ్చేసిందండి. నాన్నగారు లాస్ట్ టైంలో కూడా అదే కలర్ వచ్చేసిందండి. ఆ కలర్ వచ్చేసండి. ఏం చేశారంటే రెండు చేతులు పైకెత్తారు, ఇటు పక్క ఒక చెయ్య అటు పక్క ఒక చెయ్య, మధ్యలో తల. ఆ తల ఎలా ఉందంటే కుంకుమ రంగులోకి మారిపోయి కళ్ళంతా ఆ నక్షత్రాల లాంటి కళ్ళతో, ఆ కళ్ళ నిండా జ్ఞానంతో ఈ శంభో శివ శివ అని వీళ్ళు పాడుతా ఉంటే ఆ నాలుక కూడా వచ్చేసిందండి తేడా. లోపలికి బయటికి లోపలికి బయటికి నాలుకను కదుపుతా, నాన్నగారు నాలుకని లోపలికి బయటికి అలా కదుపుతా కూర్చోవటం చాలా మంది భక్తులు చూశారండి. నేను ఒక్కదాన్ని చూడటం కాదు, కానీ ఆ టైంలో మాత్రం నాలుకనేమో లోపలికి బయటికి కదుపుతున్నారు, మెడనేమో పొడుగ్గా సాగదీసి ఆ తల వచ్చి మన మీదకి వచ్చేస్తున్నాడేమో సుబ్రహ్మణ్యుడు అనిపించేసిందండి. అంత పొడుగ్గా సాగదీసేసి ఆ తలకాయ పొడుగ్గా ఆ కళ్ళు తేజో లింగాలన్నమాట, రెండు కళ్ళు నక్షత్రాలు ఏమో ఏమని అది వర్ణించాలో, రెండు చేతుల మధ్యన తల పెట్టండి, నడుం దగ్గర నుంచి కదిలిపోయారండి. నడుం దగ్గర నుంచి ఆ వాయిద్యాలకు అనుగుణంగా ఇలా ఎడం పక్కకి ఇలా కుడి పక్కకి అసలు ఎలా ఇలా ఇలా తిరుగుతా ఏంటంటే, చూసారా ఏంటి ఇంకా ఎలా వర్ణి ఐదు తలల నాగేంద్రుడు ఎలా నాట్యం చేస్తాడో అలా నాట్యం చేయడం మొదలు పెట్టారండి. ఈ నడుం దగ్గర నుంచి బస్కే పట్టేసుకున్నారు కదండి, అది కదలలేదండి, పైనుంచి కదిలిపోయి నడుం పైభాగం అంతా కదిలిపోయిందండి. ఇంకా అసలు నిజంగా అలా ఊగిపోతా నిజంగా అలా చేశారండి. అసలు రెండు కళ్ళు చాలేదండి. ఇంకా అసలు ఎదురుగుండా కూర్చున్న భక్తులేంటి, అసలు ఆ ఫారినర్స్ ఏంటి, అసలు అందరికీ ఆయనతో తాదాప్యం వచ్చేసేసండి. అసలు ఎలా ఉన్నామో మాకే తెలియని పరిస్థితి వచ్చేసిందండి. ఒక అరగంట మరి 20 నిమిషాలు ఎంతసేపు కరెక్ట్గా నాకు గుర్తులేదండి. అసలు ఒక్కసారి ఆ రూపాన్ని ఒక్కసారి మీ కళ్ళ ముందు ఒక్కసారి చూసుకోనండి నాన్నగారు. ఆ కళ్ళు ఆ తేజో లింగాలు రెండు కళ్ళు అనమాట అండి, నక్షత్రాల్లాగా అలా వెలిగిపోతా అండి ఆ నాన్నగారి రూపం. ఇంకా అసలు తల అండి, అటు ఇటు అటు ఐదు తలల నాగేంద్రుడేనండి, ఎలా ఊగుతాడో అలా ఊగిపోయారండి. అలా ఊగిపోతా ఉంటే సరిగ్గా అలా అదే అది ఒక అరగంట ఎంతోనండి, అలా స్లోగా నెమ్మదిగా నెమ్మదిగా మళ్ళీ ఆ రూపాన్ని ఉపసంహరించుకునండి మామూలు రూపంలోకి రావడానికి ఆయనకి ఒక అరగంట గంట పట్టిందండి. ఈ అరగంట గంట కూడా మౌనంగా ఉన్నారండి, అసలు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అదేంటి ఈ రూపం ఏంటి ఇలా వచ్చేసింది రూపం, సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమా ఇలా వచ్చేసారేంటి, ఏం నాన్నగారు మామూలు మానవుల్లా తిరుగుతున్నారు అక్కడ చూసే జిన్నూరులోని, ఇక్కడ ఆంధ్ర ఆశ్రమంలో ఇక్కడ అరుణాచలంలో ఇలాంటి రూపం వచ్చేసింది ఏంటి అని, ఆ అంశేనా ఆయన అంశేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశేనా ఇలా వచ్చింది అని చెప్పేసి అలా ఇంకా అసలు భక్తులందరికీనండి కరెక్ట్గా ఒక ఏంటి ఇది అవతార ప్రకటనే, ఆయన అవతారం ఈ క్షణంలో ఇక్కడ ప్రకటన అయ్యింది అని ఒక నిర్ణయానికి వచ్చేసామండి అక్కడ ఉన్న భక్తులందరూ. కానీ ఆ అవతారం ప్రకటన ఎందుకు జరిగింది ఎలా జరిగిందంటే, ఇప్పుడు జిన్నూరులో భక్తులు మన అందరం ఉన్నాం కదా, ఎప్పుడూ వ్యక్తం చేయలేదండి. కానీ అక్కడ ఏమో ఎన్ని దేశాల నుంచి అండి వాళ్ళు ఎంత తక్వత పొందో, మరి వాళ్ళు ఏం పొంది భూమి మీదకి వచ్చారో అది మనకు తెలియదు కదా. వాళ్ళు అలా పక్వత పొందిన అర్హులైన భక్తుడు ఎదురుగుండా ఉంటే భగవంతుడు అవతారాన్ని కూడా అంత స్పష్టంగా అంత వైభవంగా చూపిస్తారేమో కరెక్ట్గా వాళ్ళు అర్హత పొందిన వాళ్ళు ఆ ఎదురుగుండా కూర్చోవడం వల్ల ఆ అవతారం కూడా మన కళ్ళకి కనిపించింది కదా అని ఆనందం వచ్చిందండి. సరే ఆ అవతారం ఉపసంహరించుకున్నారండి. ఉపసంహరించుకున్న తర్వాత అది నెమ్మదిగా లేచండి. అసలు లేచే పరిస్థితి కూడా లేదండి. నాన్నగారు బాడీ అసలు నాన్నగారు స్వాధీనంలో లేదండి. ఇంక అసలు మన నాన్నగారు కాదండి ఆ టైంలో మాత్రం. మన నాన్నగారేమో నాన్నగారు కాదండి, జీవులుగా కూర్చున్న మేమందరం కూడా మేం జీవులం కూడా కాదండి. ఎందుకంటే ఆ దేహాన్ని మర్చిపోయి ఆ మనసును అసలు వదిలేసి ఎక్కడికో అసలు ఎక్కడికి తీసుకెళ్లిపోయారు అండి. అసలు పరిస్థితులన్నీ దాటించి ఎక్కడికో అసలు మేమెవరమో మాకు తెలియని స్థితిలోకి తీసుకెళ్లిపోయారండి. మన నామరూపాలను కూడా దాటించండి, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు అనమాట అండి. అది లేసండి, నెమ్మదిగా లేసండి. రెండు చేతులతోటి ఈ భక్తులండి, ఆ ఎవరో ఇక్కడ రామచంద్రరాజు గారు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారండి. అప్పటికి ఇంకా బుద్ధి రావట్లేదండి. రెండు చేతులతోటి పట్టుకునండి, నెమ్మదిగా తీసుకొచ్చి అలా నెమ్మదిగా రూమ్ లోకి తీసుకొచ్చారండి. తీసుకొస్తే అయ్యబాబోయ్ నాన్నగారు ఏంటి అసలు అలా ఒళ్ళు అంతా నొప్పి ఏమన్నా వచ్చేస్తుందేమో, ఏంటి రేపు పొద్దుటికి ఎలా ఉంటారు నాన్నగారు అనిపించిందండి. కానీ తెల్లారేటప్పటికండి మామూలుగా ఉన్నారండి నాన్నగారు. అంతకు ముందు రోజు జరిగిన సంఘటన గురించి అండి కొంచెం కూడా దానికి సంబంధించిన మాట కూడా ఎత్తకుండానండి మామూలు మన నాన్నగారు అయిపోయారండి సాయంకాలం. అప్పుడు అనిపించిందండి, అంటే ఇప్పుడు అశాంతితో కాలిపోతా ఉంటే శివుడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆనాడు తీసుకొచ్చాడు. అది ఏనాడు జరిగిందో, ఎన్ని యుగాల క్రితం జరిగిందో, కానీ ఈనాడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ భగవాన్ని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అని నాన్నగారు చాలాసార్లు చెప్పారు కదండి. అదే ఎక్కువగా చెప్తా ఉండేవారండి గణపతి శాస్త్రి గారు. ఏమని ఇవ్వరు చెప్తా ఉండేవారు కదా. అంటే ఏమని చెప్పేవారు అంటేనండి నాన్నగారు, నెమలి వాహనం లేకుండా వచ్చావు, ఒల్లి దేవసేని లేకుండా వచ్చేసావు, నెమలి వాహనం లేకుండా వచ్చావు, పక్కన ఉంది మాగదులు లేకుండా వచ్చేసావు, ఎవరూ లేకుండా వేలాయుధం చేత్తో పట్టుకుని నువ్వు ఎవరో లేకుండా వేలాయుధం అంటే ఆయన ఆయుధాన్ని చేత్తో పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తే నువ్వేం చేసావంటే నీ కళ్ళ రెండు కళ్ళని వేలాయుధంగా చేసుకుని భూమి మీదకి వచ్చావు. గణపతి శాస్త్రి గారు నాన్నగారిని అంటామండి, అదే నాన్నగారిని కాదు భగవాన్ని అలా వర్ణించారు కదండి, ఒల్లి దేవసాని లేకుండా వచ్చావు, మయూర వాహనం నెమలి వాహనం లేకుండా వచ్చావు, వేలాయుధం లేకుండా వచ్చేసావు. అయినప్పటికీ నేను నిన్ను గుర్తుపట్టేశాను. నిన్ను ఎలా గుర్తుపట్టేశానంటే ఆ జ్ఞానదండం వేలాయుధం నీ రెండు కళ్ళగా మార్చుకుని భూమి మీదకి వచ్చావు అని చెప్పేసి నాన్నగారు భగవాన్ గురించి చాలాసార్లు చెప్పారండి. అలాగా మరి మళ్ళీ నాన్నగారిని మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఇలా అజ్ఞానం పెరిగిపోయండి, అశాంతి పెరిగిపోయండి, కరెక్ట్గా ఈ టైంలో మళ్ళీ ఈ తరుణంలో ఈ టైంలో మళ్ళీ ఆయన అంశనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశనే మళ్ళీ భూమి మీదకి మళ్ళీ నాన్నగారు అప్పుడు భగవాన్ రూపంలో తీసుకొచ్చారండి, మళ్ళీ నాన్నగారి రూపంలో మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చండి. కేవలం జ్ఞానం పంచే శక్తి ఎవరికి ఉందంటే దానికి సమర్థత ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అని ఇవ్వరండి నాన్నగారండి. అంటే మళ్ళీ జ్ఞానం పంచిపెట్టే శక్తి మళ్ళీ నాన్నగారికి ఇచ్చండి, నాన్నగారిని ఈ భూమి మీదకి పంపారన్నమాట. అంటే ఆయన ఇప్పుడు గణపతి శాస్త్రి గారు అయినా నేను గుర్తుపట్టేశానన్నారండి, ఎవరిని భగవాన్ అండి, మరి నాన్నగారిని కూడా మనం ఎలా గుర్తుపడతామో. నాన్నగారిని ఎలా గుర్తుపడతామంటే ఆయన గుర్తులు ఆయన జాడలు మనకు తెలియచేస్తే మనం గుర్తుపడతాం. ఆ రూపాన్ని చూసిన తర్వాత అండి ఇంకా మనకి ఇంకేంటి, ఇంకా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమి ఎరగనట్టుగా మామూలుగా తెల్లటి బట్టలు వేసుకుని మామూలు మానవుళ్ళలాగా పొలం వెళ్తా ఏం చేస్తారంటే మేము వ్యవసాయం చేసుకుంటామంటారండి. ఇంకా అలా ఏమి ఎరగనట్టుగా ఒక మామూలు మానవుళ్ళలాగా మారుమూల గ్రామంలో ఆయన ఉంటే ఇక మరి భగవంతుడు ఏం చేస్తాడని తీసుకొచ్చేస్తాడు బయటకండి, అక్కడ ఉంటారు కదా. నాన్నగారు ఎప్పుడో కొయంబత్తూరులో చెప్పారన్నమాట అండి. ఏమని చెప్పారంటే అప్పుడు ఫస్ట్ కొయంబత్తూరు వెళ్తామండి నేను సూర్యనారాయణ రాజు గారు, ఇంకెవరు లేరు అనమాట అండి ఫస్ట్. తర్వాత వచ్చిందండి ఫస్ట్ టైం. అయితే అప్పుడు చెప్పారనమాట, రోజు ఒకరోజు రాముడి గురించి, ఒకరోజు కృష్ణుడి గురించి, ఒకరోజు అలా అవతార పురుషులు అందరి గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు గురించి చెప్పేవారు అనమాట అండి. చెప్పి 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 లాస్ట్ లో 18 రోజులు ఉన్నామండి. నిజంగా 18 అవతారాల గురించి చెప్పారు. చెప్పి చెప్పి లాస్ట్ రోజున అన్నారండి, పోనీ ఎవరో ఎవరు గొడవ ఎందుకమ్మా, ఈ రోజు మన గురించి చెప్పుకుందాం అన్నారండి. అప్పుడు నాన్నగారి గురించి చెబుతా ఏమన్నారంటే, ఇంకా మిగతా మాటలన్నీ ఇప్పుడు అవసరం లేదు, ఒక్క మాట అన్నారండి. ఆ మాట ఏంటంటే, మేము అది జిన్నూరుకే పరిమితం అయిపోదామని అనుకున్నామమ్మా, మేము బయటికి రావాలని అనుకోలేదు, మేము ఎంతవరకు భక్తులకు సాయం చేయగలమో అంతవరకు సాయం చేసి మా ముఖం జిన్నూరు వైపే తిప్పి ఉంది. అయితే జిన్నూరు వైపే తిప్పి మేముంచితే అప్పుడు మరి భగవంతుడు మరి ఏం సంకల్పమో తెలియదు, మరి భగవాన్ సంకల్పం ఏంటో మాకు తెలియదు. ఏ మేము ఎటువైపైతే గురి పెట్టి మన మా ముఖాన్ని ఉంచామో అక్కడ అసూయ వచ్చిందమ్మా. ఏ అక్కడ జిన్నూరు వారికే అసూయ కలిగినప్పుడు ఏం చేశానంటే, ఆ ముఖాన్ని ఇటువైపు తిప్పవలసి వచ్చింది. ఎటువైపు? ప్రపంచం వైపు. ఏ ప్రపంచం వైపు తిప్పవలసి వచ్చింది. ప్రపంచం వైపు తిప్పేటప్పటికి అంతే ఆ ప్రవాహంలో మొత్తం దేశం అంతా మునిగిపోయిందమ్మా, సృష్టి అంతా మునిగిపోయిందమ్మా, ఇటు వచ్చేసామమ్మా మేము ఇంకా అన్నారు. చూడండి, అంటే భగవాన్ సంకల్పం అమ్మా అది, వారిలో ఆ భావం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మేము రాము, మా సంకల్పం మాకు జిన్నూరు సరిపోతుంది, మేము జిన్నూరు వదిలిపెట్టి రాము అని మా సంకల్పం ఇలా ఉంటే అది భగవాన్ సంకల్పం. ఎందుకంటే భగవాన్కి మేము స్వాధీనం అయిపోయామమ్మా, ఆయన ఆయన స్వాధీనంలో ఉన్నాం కాబట్టి ఆయన ఎలా చెబితే అలాగా అని చెప్పి మా ముఖం ఇటు తిప్పాము. ఇటు తిప్పితే ఆ అనుగ్రహం శాంతి, ఏ అనుగ్రహం అయితే, ఏ భగవాన్ అనుగ్రహం అయితే మా ద్వారా ప్రవహిస్తాందో ఆ శాంతి, ఆ అనుగ్రహం ఇటు లోకాన్ని ముంచేసింది అన్నారండి. అలాగే సుబ్రహ్మణ్యుడు అలా ఈ చూసారా ఎవరోని చిక్కడపల్లిలో అంబిక అమ్మాయి పేరు అంబిక, రమ్మ షణ్ముఖనాథ షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని పాడేవారు అనమాట అండి వాళ్ళు. ఇంకా అసలు ఎంత ఆనందపడిపోయి ఊర, ప్రత్యేకించి ఆవిడ ఎక్కడ దూరంగా ఉన్న రమ్మని ఊరండి, రమ్మనండి అక్కడ కూర్చోబెట్టుకునండి ఆ షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, అది పారమని ఊరు. ఎంత వైభవంగానండి, అంటే ఒక్క జ్ఞానానికి తగిన అర్హత ఒక్క సుబ్రహ్మణ్యుడు అంటే అది అర్థం కూడా నాన్నగారు చెప్తా ఉండేవారు కదండి. అంటే ఆ బ్రహ్మము బాగుగా తెలిసిన వాడే సుబ్రహ్మణ్యుడని, కుమారస్వామి అంటే నీ కుట్రనంతటిని కూడా ఏమార్చేవాడే కుమారస్వామి, అంటే కుట్రనంతటిని కూడా తీసేసి బ్రహ్మము అనుభవాన్ని తీసుకొచ్చేవాడే సుబ్రహ్మణ్యుడు అని చెప్పేవారు కదండి. అంతే జ్ఞానం ఎక్కడికి, ఎన్ని ఊళ్ళో, ఊళ్ళే కాదండి రాష్ట్రాలే కాదండి, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని జిల్లాలు, చివరికి దేశాలు కూడా దాటి, ఖండాంతరాలు దాటి, సముద్రాలు దాటి వెళ్ళిపోయింది అనమాట అండి అనుగ్రహం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశే భగవంతుడు భూమి మీదకి తీసుకొచ్చి రావడం వల్ల ఇదంతా జరిగింది కదా అని చెప్పేసి ఆ రోజున మాత్రం చూసిన వాళ్ళందరూ, కానీ ఆ రూపం ప్రకటితం అయిన తర్వాత అండి, ఆ రూపం అది అందరూ చూసిన తర్వాత అండి, అప్పుడు దాకా ఒక 50 మంది 100 మంది అలా వెళ్ళేవాళ్ళం అండి, వెంటనే అసలు ఇంకా వందలు వేరైపోయారు అన్నమాట అండి. ఆ అవతారం ప్రకటన జరిగిన తర్వాత 1000 మంది నిజంగానండి ఆంధ్రాశ్రమంలో, ఆ ఆంధ్రాశ్రమంలో ఉండేవాళ్ళం కదండి. అప్పుడు కార్లు ఇవి కూడా కాదండి, ఆంధ్రాశ్రమం నుంచి భగవాన్ ఆశ్రమానికి నడిచి వచ్చేవారండి నాన్నగారు అండి. నాన్నగారు నడుస్తూ ఉంటే నాన్నగారు వెనకాల మేము నడుస్తూ ఉండేవాళ్ళం అనమాట అండి. మేము వెనకాల ఆయన వెనకాల మేము నడుస్తూ ఉంటే అసలు నిజంగా ఉండేదండి, అసలు ఇంక దేనికి, ఇంకా స్వర్గం దేనికి, ఇంకా వైకుంఠం దేనికి, ఇంకా ఇంతకు మించిన జ్ఞానం, ఇంతకు మించిన వైభవం ఉంటుందా? ఎంత ఆనందమో అండి, ఇంక అసలు భూమి మీద నడిచినట్టు ఉండేది కాదండి, ఇంక అసలు అంత వైభవంగానండి. ఆ రోడ్డు మీద అసలు ఆ రోడ్డు అంతా వ్యాపించిపోయండి, నాన్నగారు భక్తులు అలా నడుస్తా, అసలు ఇంకెంత ఆనందమో అండి, ఇంకా మామూలు వైభవం కాదండి. అలా రమణాశ్రమానికి వెళ్ళేవారండి, రమణాశ్రమంలో కూడా ఎన్ని లీలలు చేసేవారు అండి. గబగబా మాతృభూ భూతేశ్వరాలయానికి వెళ్ళారని మనం కూడా అంటే కొంచెం కూడా ఆయన ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకు మిస్ అవ్వకూడదు అని మనం అనుకున్నాం అంటే ఆయనలో ఏదో ఉంది, వైభవం ఉంది, అది మనం అందించడానికే వచ్చారు నాన్నగారి భూమి మీదకి. అది మనం పొందాలి, పొందాలనే కాంక్ష, అది ఆకర్షణ. ఆకర్షించిన శక్తికి లోనైపోయండి, గబగబా 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 వెళ్ళిపోతామండి. ఇవాళ ఆయన చుట్టూ, ఆయన ఎక్కడుంటే ఆయన భగవాన్ సమాధి హాల్లో ఉంటే సమాధి హాల్లో అలా ప్రదక్షిణ చేసుకుని ఇవ్వరండి. అమ్మ అమ్మ గుళ్ళో కూడా తిరిగివ్వరు. అమ్మ గుడి ముందరేమో ఇక్కడికి వెళ్ళేవాళ్ళం అండి, ఎక్కడికి ఆ జూబ్లీ హాల్ భగవాన్ విగ్రహం ఉంది కదా ఫస్ట్, అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేవారం కదా, అందరికీ తెలుసున్నాయే ఈ విషయాలు. కాకపోతే ఒక్కసారి మనం ఇళ్లలో ఉంటున్నాం కదా, ఒక్కసారి మందం చేసుకోవడం. అయితే ఆ జూబ్లీ హాల్లో భగవాన్ అలాగా చూస్తా చాలాసేపు నిలబడేవారు. అలా చూసి విగ్రహం దగ్గర కన్నా ఎక్కువగా పక్కనే పెద్ద పోస్టర్ ఉంటుందండి భగవాన్ అండి, కూర్చుని ఉంటారండి భగవాన్ అండి అక్కడ అండి. ఏదో చూపు అనమాట అండి, అంటే హృదయాంతరాలలోకి మనల్ని ప్రవేశపెట్టే చూపు అనమాట అండి భగవాన్. అక్కడ ఎక్కువసేపు ఉండేవారండి నాన్నగారండి. ఎందుకంటే మరి ఇంకా చూపు మరి ఏంటో అది ఆయనకు తెలుసు కదా, మనకు తెలియదు కదా. ఈ విగ్రహం దగ్గర కన్నా ఎక్కువ అక్కడ ఉండేవారండి, అక్కడ చాలాసేపు నిలబడేవారండి. అలా చాలాసేపు నిలబడి తర్వాత ఏమో మాతృభూతేశ్వరాలయంలోకి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ మొదలుపెట్టి దక్షిణామూర్తి దగ్గర ఆగిపోయేవారండి. ఫస్ట్ వినాయకుడు తర్వాత దక్షిణామూర్తి దగ్గర ఆగిపోయేవారండి. దక్షిణామూర్తి దగ్గర ఆగిపోయి దక్షిణామూర్తి పాదాల దగ్గర ఒక ఏదో ఒక మానవ రూపంలాగా ఉంటుందన్నమాట అండి. ఇది ఎవరు అని ఇవ్వరండి. ఇది ఎవరు అంటే ఇది రాక్షసుడు. ఏ రాక్షసుడు? అహంకారం అనే రాక్షసుడు. అహంకారాన్ని ఆయన పాదాల కింద ఇలా పట్టి ఉంచితే అప్పుడు మన అహంకారం సమూలంగా నశింపబడుతుందమ్మా, ఇలా ఉండాలి మన అహంకారం, ఆయన పాదాల కింద ఉండాలి, అంటే ఆయనకి శరణాగతి చెందాలి మనం అని చెప్పి ప్రతిసారి చెప్పేవారండి. దక్షిణామూర్తి దగ్గర ప్రతిసారి ఆగిపోయేవారనమాట అండి. సరే ఇంకా నాలుగు అడుగులు వేసేవారండి. అడుగడుక్కి అటు భక్తులు చూడడం, ఇటు ఈ వైభవాన్ని చూడడం, అటు భక్తులంక చూడడం, ఒకటే పనండి ఆయన చేసిన జీవితాంతం కూడానే. అదే ఈ మాట కూడా ప్రతి మాట నాన్నగారు చెప్పిందేనండి, ఎందుకంటే మనం పుస్తకాలు చదవలేదు, మనకి ఏమీ తెలియదు. ప్రతి మాట ఏంటంటే కొంతమంది మహాత్ములు తరిస్తారు, జ్ఞానులు అవుతారు. జ్ఞానులయ్యి ఏం చేస్తారంటే ఇటు నుంచి అటు ఉరికేస్తారు, ఏ సృష్టి నుంచి అంటండి, సృష్టి లేని స్థితిలోకి ఉరికేస్తారంట. వాళ్ళు ఉరికేస్తారు, వాళ్ళ పని పూర్తి అయిపోతుంది. కొంతమంది మహాజ్ఞానులు ఏం చేస్తారంటే మనం పొందాం కదా అని ఈ సృష్టి మీద ప్రేమతో అనుగ్రహంతో ఏం చేస్తారంటే గోడకి కూర్చుంటారు. గోడకి కూర్చుని అంటండి ఏం చేస్తారంటండి, అటు నుంచి అటు ఏ స్థితి అది? అది చైతన్యం. అటు ప్రపంచానికి అతీతమైన స్థితి, చైతన్య స్థితి. అటు దర్శిస్తానంటండి, ఇటు వాళ్ళకి దర్శింప చేస్తా, అటు చూస్తా ఇటు చూస్తా ఉంటారంటండి కొంతమంది మహాత్ములండి. గోడెక్కి నాన్నగారు కూడా రెండు చాలాసార్లు చెప్పారండి, మేము గోడెక్కి కూర్చున్నామన్నారండి. మేము ఉరికేయట్లేదు, అటువైపు ఉరకట్లేదు, గోడెక్కి కూర్చున్నాం. గోడెక్కి ఎందుకు కూర్చున్నామంటే అక్కడ అందాలు, అక్కడ వైభవాలు, అక్కడ శాంతి, అక్కడ ఆనందం అంతా కూడా మీకు దర్శింప చేసి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళటం కోసం. మేము ఒక్కలము ఆ చైతన్య స్థితిలోకి ఉరికేయడానికి రాలేదు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము.
అంటే ఈ మాట కూడా అనేవారు, అంటే
మిమ్మల్ని కూడా మేము తీసుకెళ్ళడానికే వచ్చాము అని చెప్పేవారండి. అని స్పష్టంగా ఆయన అంతటా ఆయనే చెప్పేసి ఇవ్వరండి.
హలో జయాంటీ.
అయితే ఏమైందంటే అదే అలా చెబుతా ఉండేవారు కదా. సరే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము? భగవాన్ ప్రదక్షిణ, మాతృభూతేశ్వర స్వామి ప్రదక్షిణ. అయితే ఆ గుడి వెనకాలకి వెళ్ళేవాళ్ళం. గుడి వెనకాల ఏముందిదండి? ఒక శివలింగం. శివలింగంలో ఒక జ్యోతి రూపం. ఆ జ్యోతి రూపాన్ని అందుకోవడానికి బ్రహ్మని విష్ణువు అవన్నీ చిన్న చిన్నగా ఉంది కదండి, అది చూపించి ఇవ్వరండి. అది చూపించి ఇది మన అరుణాచలం కదని ఇవ్వరండి అని అరుణాచలం కదని చెప్పి ప్రతి శివాలయంలోని అరుణాచలం కథ ఉంటుందని చెప్పి ఇవ్వరండి. ఎక్కడ శివలింగం ఉన్నా అరుణాచలం కథ ఉంటుందని చెప్పి ఇవ్వరండి. చెప్పి తర్వాత మళ్ళీ అలా తిరిగి వచ్చేసండి. మళ్ళీ అక్కడ నటరాజ స్వామి దగ్గర ఒక 2 నిమిషాలు నిలబడండి, మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకి నమస్కారం పెట్టుకునేయండి, చాలాసేపు అమ్మ దగ్గర అలా చూసండి, అప్పుడు భగవాన్ హాల్లోకి వెళ్ళేవారు. ముందర తల్లిని చూసండి, తర్వాత భగవాన్ దగ్గరికి వెళ్ళేవారు అనమాట అండి. భగవాన్ దగ్గరికి వెళ్ళండి, స్వేచ్ఛగా ఆ భగవాన్ హాల్లో ఆ ఫోటోలు అంక చూసుకుంటా, ఆ భగవాన్ అలా ప్రదక్షిణ చేసుకుంటా, అలా 3 సార్లు 5 సార్లు ఆయనకి ఎంతసేపు చేసుకోవాలనుకుంటే అంతసేపు అలా చేసుకునండి. మళ్ళీ ఆ బావి దగ్గరికి వచ్చి, బయట బావి దగ్గరికి వచ్చి బావి దగ్గర నిలబడండి, అది అక్కడ చూసి అక్కడ కూడా బావి దగ్గర చూసండి, తర్వాత మెడిటేషన్ హాల్లోకి వెళ్ళేవారండి. అంటే మెడిటేషన్ హాల్ భగవాన్ ఉన్నప్పుడు హాల్ అంటండి, అది అక్కడికి వెళ్ళండి కాసేపు కూర్చుని. అప్పుడు మనం ఎవరో లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని, బయటకు వచ్చండి. మళ్ళీ ఆ గోలక్ష్మి దగ్గర అక్కడ ఆగండి, గోలక్ష్మి గురించి చెప్పి ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనం ఏం చేసేవాళ్ళం అండి, నాన్నగారు ఎక్కడ కూర్చుంటారా ఎక్కడ కూర్చుంటే కాపలా అనమాట అండి, ఇంకా కాపలా కాసేసి నాన్నగారు ఎక్కడ కూర్చుంటారో అని కొంచెం కూర్చునేటట్టుగా అలా అటు ఇటు అటు ఇటు చూసుకునేవారండి నాన్నగారు. ఓ ఇక్కడ కూర్చుంటారని వెళ్ళిపోయి గుంపులు గుంపులు చూసేసుకునండి, ఇంకా బాబా కూర్చుని పోయేవాళ్ళం. కూర్చుని పోతే నాన్నగారు నవ్వేసండి, అక్కడ కూర్చోకుండా వచ్చేసేవారండి. ఒక్కోసారి కూర్చునేవారు, ఒక్కోసారి కూర్చోకుండా వచ్చేసేవారు. అంటే మన తలంపు మీ తలంపు ప్రకారం భగవంతుడు చేస్తాడా అన్నట్టుగా అక్కడ కూర్చు ఎన్ని లీలలోనండి కూర్చోవడం అండి. ఆ కూర్చోవడం ఒక లీలండి. ఏ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళేవారండి ఒక్కోసారి అండి, ఆయన చాడ్విక్ గారి సమాధులు అవి చూసేవారండి ఒక్కోసారి అండి. ఒక్కోసారి ఏం చేసేవారంటే ఆ స్కందాశ్రమం కొంచెం 4 మెట్లు ఎక్కివారండి, ఆ కొద్దిగా ఎక్కండి ఆ కొండ మీద కూర్చునేవారండి. బాగా పూర్వం అయితేనే ఆ కొండకి కూర్చునేవారండి కాసేపు అండి, అలా కూర్చునేవారు. కాసేపు ఏమో జెంటిల్మెన్ గెస్ట్ హౌస్ కూడా మొన్న ఈ మధ్యన కూడా జెంటిల్మెన్ గెస్ట్ హౌస్ చూపించారండి లోపలికి వెళ్ళి కూడా. ఆయన ఫస్ట్ నాన్నగారు అక్కడికి జెంటిల్మెన్ గెస్ట్ హౌస్ లో నాన్నగారు అరుణాచలం ఫస్ట్ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారండి. ఒకే చాపిచ్చి దిండి ఇచ్చారంట ఒక తాటే కదండి, అవి అలాగే ఉందండి ఇప్పుడు కూడా అని అది కూడా చూపించారు. అలా రమణాశ్రమం అలా అయిపోయిన తర్వాత అండి ఏం చేసి మళ్ళీ ఆంధ్రాశ్రమానికి మళ్ళీ వచ్చేసామండి. వచ్చేస్తే ఇది ఎవరో అడుగుతున్నారండి, ఎవరో నిన్నో మొన్నో విన్నానండి నేను, అరుణ మన అరుణ చాలా దిష్టి తిరిగిపోయింది గిరి మీద, ఎంతకాలం అయింది అని అరుణకి బాధ అనిపిస్తోందండి. అంటే గిరి ప్రదక్షిణ గిరి మీద దిష్టి తిరగటానికి అలా దిష్టి తిరగటం అనేది కూడా మన అదృష్టం మన భక్తి కారణం అండి. ఎందుకంటే పిల్లల మీదకి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దిష్టి తిరిగిందనుకోండి, కానీ దేవుడి మీదకి దిష్టి తిరగటం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే మైండ్ భగవంతుణ్ణి స్మరించుకుంటా ఉంటేనే ఆయన మీద దిష్టి తిరుగుతుంది కదా. అందుకని అరుణ కోసం ఊరికే ఒక్కసారి గిరి ప్రదక్షిణ చెప్పుకునండి, మళ్ళీ మనం ఇంకో పాయింట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం అనమాట అండి. నాన్నగారు ఆశ్రమంలో ఉండేవాళ్ళం కదండి అందరూని భక్తులు అందరూని. నాన్నగారు ఆశ్రమం ఈ ఆంధ్రాశ్రమం సరిపోలేదు, సరిపోకపోతే ఏమైంది నాన్నగారు ఆశ్రమం వచ్చేసిందండి. ఆయనకి ఏం కావాలో ఎలా కావాలో అంతా ఆయన చూసుకుంటారండి, భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా మనం చేసేదంటూ ఏమీ లేదు, దాని అంతటా అదే వచ్చేస్తాయండి అన్ని కూడా. భక్తులకి ఆ సంకల్పాన్ని తీసుకొస్తాడండి, ఆ పని పూర్తి చేసేస్తాడు. అయితే నాన్నగారు ఆశ్రమంలో ఏం చేసేవారంటే ప్రతిసారి ఒకసారి గిరి ప్రదక్షిణకి వెళ్ళేవారండి నాన్నగారు. సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు అలా వచ్చేవారండి, ఒకసారి గిరి ప్రదక్షిణకి వెళ్ళేవారు. అయితే ఆ గిరి ప్రదక్షిణ కబురు ఎవరితోటి చెప్పకండి నాన్నగారు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు అని ఎవరో ఒకరు చెవిలో వేసేవారండి. అయితే ఎవరితోటి చెప్పకండి, వాళ్ళు 4 మీరు ఎవరికి చెప్పకండి నాన్నగారు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు అని వాళ్ళు 4 చెప్పేవారండి. ఆ 4 ఇంకొక 10 మందితోటి ఎవరితోటి చెప్పకండి నాన్నగారు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు. అంటే వార్త చివరికి 200-300 మందికి తెలిసిపోయేదండి. ఏ 300-400 మందికి ఆ వార్త అలా వెళ్ళిపోయేదండి. ఏ ఈ ఆటో వాళ్ళు కూడానండి నాన్నగారి గిరి ప్రదర్శనకి ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు కిరాయి తగులుతుందా అని అస్తమాను నీ నాన్నగారు వచ్చినప్పుడల్లాని స్వామీజీ గిరి ప్రదక్షిణకి ఎప్పుడు వెళ్తారని అడుగుతూ ఉండేవారండి. మొత్తానికి ఈ వార్త ఈ ఆటో వాళ్ళకి తెలిసిపోయేది. తెలిసిపోతే నాన్నగారు గిరి ప్రదక్షిణకి 2 గంటలకు బయలుదేరేవారు అనుకోండి, రెండు గంటలకు బయలుదేరతాను తరనగా నాన్నగారికి ఎవరో ఒకరు కారు తీసుకొచ్చి ఇవ్వరండి, శాంతీ కన్నా ఎక్కువగా వచ్చేవారు, ఆ లోపల కారు పెట్టివ్వరండి. నాన్నగారు రెడీ అయ్యి కిందకి రావాలి కదా, నాన్నగారు రెడీ అయ్యి కిందకి వచ్చేటప్పటికండి ఈ లోపల ఓ 30-40 ఆటోలండి, నాన్నగారు ఆశ్రమం గేటు నుంచి రోడ్డు మీద ఆ మెయిన్ రోడ్డు దాకా ఆటోలు కార్లు ఫుల్ అయిపోయాయండి, ఇంకా రోడ్డు మీద కూడా అంత జనం అనమాట అండి. ఈ నాన్నగారు కారు నాన్నగారు నెమ్మదిగా దిగొచ్చేవారండి, దిగొచ్చి కారు ఎక్కి నవ్వుకునేవారండి, ఏమి ఎరగనట్టుగా నవ్వుతా కారు ఎక్కివారండి. కారు ఎక్కితే నాన్నగారు కారు కదలగానే ఈ ఆటోలు సౌండ్లు అండి, ఇంకా భయో భయో భయో, ఇంకా అసలు ఇంకా ఎలాంటి సౌండ్లు అంటేనండి. అప్పుడు నాన్నగారు అంటారు కదా, అంటే భగవంతుడు భూమి మీదకి వస్తే ఆ వంది మాగతలు చుట్టూ ఉన్నోళ్ళు దేవతలు వీళ్ళందరూ కూడా వస్తారు భూమి మీదకే అన్నట్టు, మరి సౌండ్లు మరి ఇంక మరి ఏ దేవతలు ఉండేవారో మరి ఏంటో తెలియదు కానండి, ఓ సౌండ్లు చేసుకుంటా ఇంకా గబగబా నాన్నగారు కారుకి ఇంక అసలు ఇంకా అడ్డం రాని ఆటో అంటూ ఉండదండి, నెమ్మదిగా నాన్న ఎందుకంటే ఒక ఆరాటం ఒక తపన ఏ నాన్నగారిని ఎక్కడ ఒక క్షణం మిస్ అయిపోతామేమో అని ఆ ఆరాటంలో ఆ తపనలో అసలు ఇంక ఏమి తెలిసేది కాదండి భక్తులకి. నాన్నగారు కారు కూడా అడ్డం పెట్టేసి ఊరండి ఈ ఆటోలు. అప్పుడు నెమ్మదిగా ఎవరంటే అదేంటి తీయండి నాన్నగారు రావాలి కదా అంటే అవునవునని తీసివ్వరనమాట అండి. అలా ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళం, గిరి ప్రదక్షిణ మొదలు పెట్టండి. అంటే ఇది విశ్వరూపం ప్లేస్ అంటండి, నాన్నగారు ఆశ్రమం దగ్గర నుంచి అలా గిరి ఎలా కనిపిస్తుంది అంటే నాన్నగారు చెప్పారండి ఇది విశ్వరూపం ప్లేస్ అన్నారండి ఒకసారి ఎప్పుడోనండి. ఆ విశ్వరూపం ప్లేస్ నుంచి బయలుదేరి ఏం చేసేవారంటే ఫస్ట్ మొట్టమొదట అది వినాయకుడి గుడి వస్తుంది కదా, వినాయకుడి గుడి దగ్గర ఆగేవారు. వినాయకుడి గుడి దగ్గర ఆగి ఆ వినాయకుడికి అంతే ఆయన అలా ఆగటం మొత్తం ఆటోలన్నీ ఆగిపోవటం అండి. ఇంకా అంటే ఆ వినాయకుడు గుడి చుట్టూ నాన్నగారు తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నారు ఆ దర్శనం ఆ వైభవం మనకు కావాలి, ఏ నాన్నగారు మనకు కావాలి, అదే జాస అదే తపన. అంతేకాని ఈ లోపల ఒకవేళ ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా విఐపీస్ వచ్చారనుకోండి డోంట్ కేర్, ఇంకంతే మనకు ఎవరు లెక్క కాదు, మన దేవుడు ముందు వాళ్ళందరూ అంతే ఎవరు లెక్క చేసేవారు కదండి ఆ టైంలో భక్తులు ఎవరు కూడా. నాన్నగారిని దర్శించుకునే టైంలో మాత్రం ఇంక అసలు ఎవరు వచ్చినా వాళ్ళని గెంటుకుంటే వెళ్ళిపోవలసిందే ఇంకా. సరే ఆ వినాయకుడు గుడి ముందు ఆగి అప్పుడు వినాయకుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేవారండి నాన్నగారు. 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు ఆ వినాయకుడి గుళ్ళోని ఊరికే చిన్న విగ్రహం ఉంటుంది అన్నమాట అండి, ఇది కుమారస్వామిది చిన్నది అదే సుబ్రహ్మణ్యుడిది, ఆ గోచి పెట్టుకుని ఇలా దండం పట్టుకుని ఉంటాడు అక్కడ నిలబడి ఈయన ఎవరు అని ఊరండి. ఆయన అంటండి పళని సుబ్రహ్మణ్యుడు అంటండి, ఈయన పళని సుబ్రహ్మణ్యుడు పళనిలో ఇలాగే ఉంటాడు గోచి పెట్టుకుని జ్ఞాన దండాన్ని పట్టుకుని ఉంటాడు, అంటే రావటం పళని వచ్చేసాడు అంటండి, కైలాసం నుంచి పళని వచ్చేసాడు ఇది పళని రూపం అని చెప్పివారండి. చెప్పి అలా 3 ప్రదక్షిణ చేసుకునండి. ఏం చేసేవారంటే అంటే వినాయకుడిని చూసి అనేవారు అనమాట అండి, ఈయన అన్నగారు ఈయన దర్శనం మనం చేసుకోవాలి అనేవారండి. అని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి లెఫ్ట్ సైడ్ని మురుగన్ కోవిల్ వస్తుందండి, అక్కడ ఆగేవారు. మొత్తం జనం అందరూ వెళ్ళిపోయేవాళ్ళం అండి, ముందరే ఆటోలు కార్లు వెళ్ళిపోయి అక్కడ కాపలా అనమాట అండి. నాన్నగారు దిగివారండి, నాన్నగారు దిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బాగా చిన్న గుడి అనమాట అండి, అది తల వంచుకుని లోపలికి వెళ్ళాలండి, అలా తలండి ఇలా వంచేసుకుని లోపలికి వెళ్ళిపోయండి ఆ సుబ్రహ్మణ్యుండండి, అలా పాదాలు అయ్యి నిమిరండి, అలా కొట్టుకున్నాను సుబ్రహ్మణ్యుండండి, అలా నిమిరి అలా దండం పెట్టుకుని ఆయన చేతితోటి వచ్చేవారండి. వస్తే ఆ స్వామి హారతి అయ్యి ఇచ్చేవారండి, ఇచ్చి ప్రసాదం తీసుకునేవాళ్ళం. ప్రసాదం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ గట్టు ఉండేది అనమాట అండి, ఆ గట్టు దగ్గర ఆ గట్టు మీద కూర్చునేవారు. గట్టు మీద ఆ గట్టు పక్కనే ఏముండేదంటే 1500, అది ఫోటో కూడా ఉందండి వర్ష దగ్గర, ఆ 1500 పట్టుకుని నుంచునివ్వరండి. ఆ 1500 పట్టుకుని నుంచునండి భక్తులందరూ వంక చూసేవారు. అంటే భక్తులందరూ వంక చూడటం ఎలా చూసేవారు అంటేనండి, ఎలా ఎలా చూసివ్వరంటే, నేను ఇప్పుడు వేలాయుధం పట్టుకొచ్చాను. అంటే వేలాయుధం అంటే ఏంటండి, మన అహంకారాన్ని అంతటినీ సమూలంగా తీసేసే ఆయుధం అంట అది వేలాయుధం అంటే. ఏ మీ అహంకారాలన్నింటినీ కూడా తీసేయడానికే నేను వచ్చాను, నేను పట్టుకుని రెడీగా ఉన్నాను చూసుకోండి అన్నట్టుండే. మీరు వచ్చారా, మీరు మా సమక్షంలోకి వచ్చారా, మీ అహంకారం కాలిపోతుంది. అహంకారాలని నశింపచేసే ఆయుధం అంటండి వేలాయుధం అంటే. అంటే అహంకారాలని నశింపచేసండి, జ్ఞానోదయం అంటే జ్ఞానజ్యోతిని వెలిగించే ఆయుధం అంటండి అది వేలాయుధం అంటే. అర్థం అదే అంటండి, జ్ఞానదీపాన్ని వెలిగించడం కోసమే నేను వచ్చాను ఈ వేలాయుధంతో అని వేలాయుధం ఇలా పట్టుకుని నుంచునివ్వరండి. నుంచునండి, తర్వాత ఆ గట్టు ఉండేదండి అక్కడ, ఆ గట్టు మీద కూర్చునివ్వరు. గట్టు మీద కూర్చుని ఇంకా వైభవం అండి, ఇంక అసలు మా న్యాయ అసలు ఏమో ఏంటో మరి తెలియదండి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, ఏ చెయ్యి కదిలినా, తల కదిలినా, తల ఇటు తిప్పినా అటు తిప్పినా జ్ఞానం పొంగిపోవడమేనండి. మాటల రూపంలో కానీ లేకపోతే మౌనం రూపంలో ఉన్నా ఎలా ఉన్నా ఇప్పటికీ కూడా ఆ శరీరం ద్వారా జ్ఞానం పొంగిపోవటం అనేది ఇంకా మరి మరి ఇంకా మరి పూర్వం మరి ఎంతోమంది ఋషులు జ్ఞానులు వచ్చి ఉంటారు కాదంటలేదు, కానీ అది మనకు తెలియదు కదా మన కళ్ళతో మనం ఆ దర్శించి యోగ్యత ఆ దర్శించి అర్హత మనకి ఇచ్చి మరి ఆ అర్హత లేకపోయినా ఇచ్చేసి ఊరండి. ఉందో లేదో మనకు తెలియదు కానీ అది అదే అనిపించేది అనమాట అండి. ఏమనిపించేది అంటే, ఇప్పుడు పూర్వం ఋషులు జ్ఞానులు ఋషులు అదే ఋషులందరూ జ్ఞానులందరూ కూడా ఎంతో సాధనలు చేసి 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 అప్పుడు అప్పుడు అనుభవాన్ని పొందేవారు ఎన్నో సంవత్సరాలు. కానీ ఎటువంటి సాధనలు లేకుండానే ఈయన ఏం చేశారంటే, ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంగా భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే అలా రూటు మార్చేశారండి. అదే ఆశ్చర్యం, అంటే మార్గం మార్చేశారండి. వాళ్ళు అలా అడవుల్లోకి వెళ్ళిపోయి కూర్చునండి, తపస్సు చేసుకునండి, ఈ మనసు ఎక్కడికి వెళ్తుందో, ఏ మనసు ఎక్కడికి వెళ్తుందో, మనసు ఇంద్రియాలు అణిగిపోవాలి, మనసు అణిగిపోవాలి, ఇంకా ఎన్నో యమనియమాలు పాటిస్తా ఏదో ఏదో అంటారు కదండి, ధ్యాన నిష్టతో ఏదో చేసేవారు కదా. కానీ ఈయన ఏం చేశారంటేనండి, ఒక నిజంగా మన అందరికీ ఒక వరంగా బహుమతిగా వచ్చారండి భూమి మీదకి ఆయన. అట్నుంచి అంతా అట్నుంచేనండి, మనకి ఇంక ఇట్నుంచి ఏమీ లేదు. అట్నుంచి ఏం చేసేవారు అంటేనండి, అలా ఏమీ ఎరగనట్టుగా మనల్ని పిలుస్తా, మన పేరు పెట్టి ఇలా రండని పిలుస్తా, ఇంక మన ఇంట్లో విషయాలు అడుగుతా, ఏమీ ఎరగనట్టుగా మన హృదయంలో ప్రవేశించేసి మనకి అనుబంధాన్ని మన పరిచయాన్ని పెంచుకునండి, మనకు అనుబంధాన్ని ఏర్పరచండి. ఆయన తప్పితే ఎవరు గుర్తు రాకుండా చేసేసారండి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, మనకి మన నాన్నగారు ఉన్నారు అన్న దేవ అందరికీ వచ్చేసిందండి. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అండి, ఆయన మనం భూమి మీదకి రావడం వల్ల ఆ అదృష్టం వల్ల ఏంటంటే, భగవంతుడు అంటే ఇలా ఉంటాడా, ఇటువంటి సహాయం చేస్తాడా, ఇంత సపోర్ట్గా ఉంటాడా, ఇంత జ్ఞానం ఇంత వైభవం వ్యక్తం చేస్తాడా, ఇంత ఉందా ఆయనలో, ఇంత ఉందా అన్న సంగతి ఆయన దర్శనం తర్వాత అండి మనకు కొంచెంగా అర్థమైంది. ఫస్ట్లో అర్థమైనా అవ్వకపోయినప్పటికీ కూడా అలా కొద్ది కొద్దిగా అర్థం అయ్యేటట్టుగా ఆయనే చేసేసారన్నమాట అండి. అసలు నిజంగా చెప్పాలంటేనండి, ఎప్పుడో ఫస్ట్ మా ఇంటికి వచ్చారండి నాన్నగారు వివరాలు. ఫస్ట్ మా ఇంటికి అదే ఫస్ట్ సార్ రావడం అండి. ఆ చుట్టుపక్కల జనం అందరూ 50 మంది వచ్చేసారండి. నాన్నగారు వస్తున్నారు. నాకు ఎంత ఇష్టం అంటేనండి, నాన్నగారు వస్తే అప్పట్లో రిక్షాలు కదా, మామూలుగా వెళ్ళడానికి రిక్షాలే ఉండియండి. ఓ రిక్షా కట్టించుకుందండి, అందరింటికి వెళ్ళండి, మొత్తం కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి, నాన్నగారు మా ఇంటికి వస్తున్నారు మీరు రండి, మొత్తం అందరితోటి రిక్షా వేసుకుందండి, మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చేసేదండి నాన్నగారు వచ్చి ముందర. అప్పుడు ఎంత చాలా జనం వచ్చేసారండి. చాలా జనం వచ్చేస్తే అప్పుడు నాన్నగారు మా ఇంట్లో మంచం మీద కూర్చున్నారండి. మంచం మీద కూర్చుని అది ఫస్ట్ రావడం అండి. అప్పుడు పెద్ద ఎవరికి చెప్పలేదు, చెప్పకపోయినా జనం అందరూ వచ్చేసారు. సరే అప్పుడు అన్నారండి నాన్నగారు, అమ్మా ఏంటి ఇంత జనం వచ్చేసారు, ఏంటమ్మా మీ ఇంటికి, అరుణాచలేశ్వరుడికి అహంకారాలే ఆహారం అమ్మా, ఎంత ఆహారాన్ని తెచ్చావు అరుణాచలేశ్వరుడికి అన్నారండి. అది అహంకారాలే ఆహారం అంటండి, జీవులే ఆహారం అంటండి. ఎవరికి? అరుణాచలేశ్వరుడికి. ఆ అరుణాచలేశ్వరుడు ఎవరు, ఆయన ఎక్కడున్నారు, ఈ జీవులందరూ ఆయనకి ఎలా ఆహారం, ఏంటో నాకు అర్థం కాలేదండి. తర్వాత అర్థమైంది అనమాట అండి. ఎంతమంది అలాగే అరుణాచలం ఎంత జనం వచ్చినప్పటికీ కూడానండి ఎంత ఇష్టం ఉందండి. ఇంకా వచ్చేయండి, వచ్చి ఎంత ఆకర్షించుకోకపోతే అంత జనం వచ్చేవారండి, ఆశ్చర్యం అండి. అరుణాచలంలో నాన్నగారు ఉన్నారు అంటే ఇళ్లలో జనం ఎవరికి కుదురుండేది కాదండి. వచ్చేయాలి 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 అంటే అంత ఆకర్షణ. అంటే అరుణాచలేశ్వరుడికి అండి మన అహంకారాన్ని నైవేద్యంగా పెట్టడానికి తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం అనుకునేవారు, మరి ఏమనుకునేవారు అనండి. మరి ఆయన ఏమనుకుంటారో అది మనకు తెలియదు కదా, ఆయన సంకల్పం దైవ సంకల్పం కదా. సరే, మురుగన్ గుడి, మురుగన్ గుడి ఆ వైభవం అక్కడ కూర్చుని అలా జ్ఞానం పొంగి పొరిలిపోయేదండి. మాటలో మాటలో మౌనం అన్నీనండి, ఎక్కువ ఫస్ట్లో ఎక్కువ మౌనమేనండి. మౌనంగా అలా చూస్తే బాబోయ్ బాబోయ్ భయం వేసిపోయేదండి. అంటే అహంకారానికి భయం అనమాట అండి. ఎక్కడ అహంకారం అంటే అహంకారం పోతే మనం పోతామని అనుకుంటాం కదా, అది భయం అనమాట అండి. అంటే అహంకారం పోతే మనం పోము. ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చారో ఆయనే మన హృదయంలో జ్ఞానంగా వెలుగుతారు, అంతర్యామగా వెలుగుతారు అన్న సంగతే మనకు తెలియదు కదా. అంటే ఆ దేహమే మనం అనుకుంటున్నాము, అహంకారమే మనం అనుకుంటున్నాం కాబట్టి ఓ భయపడిపోయేవాళ్ళు. మన అంత తీక్షణమైన చూపు ఆయన చూస్తూ ఉంటే భయం వేసిపోతూ ఉండేది అనమాట అండి. సరే, ఇది అయిపోయింది, మురుగన్ కోవిల్ అయిపోయిందండి. మురుగన్ కోవిల్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాయులింగము వరుణలింగమో ఎక్కడ ఉందండి, ఆ గణపతి శాస్త్రి గారు తపస్సు చేసిన చోటుకండి, అక్కడ తీసుకెళ్ళేవారండి ఎక్కువగానండి. ఇక్కడే కూర్చుని తపస్సు చేశారు గణపతి శాస్త్రి గారు. తపస్సు చేసినప్పుడు అశిశరీరం అని చెప్పిందంటండి. ఏమని చెప్పిందంటే, ఎక్కడ ఎందుకు నువ్వు ఈ విగ్రహాలను పూజిస్తున్నావు, ఎందుకు రాతిదేవుణ్ణి పూజిస్తున్నావు, శరీరంతో ఒక మానవ రూపంలో భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడ విరూపక్ష గుహలో ఉన్నాడు, వెళ్ళి నువ్వు ఆయన్ని సేవ చేసుకో అని చెప్పారమ్మా అని చెప్తే ఆయన వెంటనే గణపతి శాస్త్రి గారు భగవాన్ దగ్గరికి, ఆ రకంగా భగవాన్ దగ్గరికి వెళ్ళారు గణపతి శాస్త్రి గారు అని, గణపతి శాస్త్రి గారు తపస్సు చేసుకున్న చోటిది అని అది చూపించేవారు అనమాట అండి. అది చూపించి తర్వాత ఏంటంటే, భగవాన్ అరుగు అంటేనండి, అసలు నాన్నగారు అన్నారండి ఫస్ట్లో అరుగు మీద కూర్చుని ఊరండి. ఇప్పుడు అరుగు పలం అయిపోయింది, ఫస్ట్లో అయితే అరుగు మీద చాలాసేపు కూర్చుని ఊరండి. మేమందరం రోడ్డు మీద కూర్చుని వాళ్ళం అండి. నాన్నగారు అరుగు మీద కూర్చుంటే మేమందరం రోడ్డు మీద అండి. అది జ్ఞానం ఇచ్చే ప్లేస్ అంటండి భగవాన్ అరుగు. గిరిలోంచి జ్ఞానం అక్కడ, గిరిలోంచి జ్ఞానం ఆ ప్లేస్ నుంచి వస్తుందని ఊరండి నాన్నగారు. ఎలాంటి ప్లేస్ అంటే అది ఈ ప్లేస్ లోంచి కనుక మనం గిరిని చూస్తూ ఉంటే కనుక మనకి ఇది జ్ఞానం వస్తుందమ్మా ఈ ప్లేస్ లోంచి అని చెప్పేవారండి. అంటే అది కాకుండా అక్కడ సిద్ధ రూపంలో ఉన్న ప్లేస్ అంటండి అది. అంటే సృష్టిలో భగవంతుడు మానవ రూపంలో ఎక్కడైనా ఉన్నాడా అనే ప్రశ్న వచ్చిందంటండి దేవతల్లో. అయితే ఎక్కడైనా ఉన్నాడా అంటే అది భూలోకంలో గిరి మీద, ఈ అరుణ గిరి మీద మానవ రూపంలో సిద్ధ రూపంలో ఈ సృష్టి ఉన్నంత కాలము కూడా మానవ రూపంలో తిరుగుతూనే ఉంటాడు సిద్ధ రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెప్పారంటండి. పురాణాల్లో కూడా ఉందమ్మా ఈ కథ, ఈ రూపంలోనే సిద్ధ రూపంలో ఆయన ఎప్పుడూ ఉంటాడని చెప్పారు. భగవాన్ గురించి కూడా చెప్పారండి. అది ఆ సిద్ధ రూపం చూద్దామని భగవాన్ వెళ్ళడం అండి, ఆ తేనెటీగలు కొట్టడం, భగవాన్ వెనక్కి వచ్చేయడం అవి కూడా చెప్పేవారండి. సరే, అయితేనే అక్కడ సిద్ధ రూపంలో జ్ఞానం ఇచ్చే ప్లేస్ కదా భగవాన్ అరుగు మీద. అయితే మనం అయితే 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతున్నామమ్మా, కానీ భగవాను గంటల తరబడి కూర్చునేవారమ్మా ఇక్కడ అలా గిరిని చూసుకుంటా. అలా ఎంత గంటలు కానీ టైం కానీ ఆయన, ఇంకా ఆయనకు మనసు లేదు కదా, మనసు లేకపోతే కాలం ఎలా ఉంటుంది, కాలం కూడా ఉండేది కాదు అలా చెబుతా ఉండేవారు ఆయన, అలా చూస్తూ ఉండేవారు గిరితో అంతటి అనుబంధం ఆయనకి అని చెప్పి నాన్నగారు కూడా అక్కడ కూర్చునేవారు కదండి. అసలు ఆ కూర్చునండి, అలా చూసి ఊరండి, అసలు భక్తులంక ఆ గిన్నె చూస్తా అండి, భగవాన్తో తాదాప్యం వచ్చేసి ఇంకా భక్తులంక చూసి ఊరండి, ఇంకా మరి అసలు వర్ణించ అలా కోటి సూర్యుల ప్రకాశం అండి. ఆ ఫేసు ఎలా ఉండేదంటే అండి, కోటి సూర్యుల ఒకేసారి సూర్యులు కోటి సూర్యులు వచ్చేస్తే ఎంత ప్రకాశమో, ఎంత వెలుగు, అంత తేజస్సు అండి. ఆ బ్రహ్మ తేజస్సు చూడండి ఆ కళ్ళు చూసారా. అందుకేనేమో ఆ కళ్ళు అదే ఈ వేలాయుధాన్ని రెండు కళ్ళుగా మార్చుకుని భగవాన్ వచ్చాడు అని చెప్పినప్పుడు, అలాగే మళ్ళీ ఆ ఆయుధం మరి ఈయనకి కూడా లేదు కదండి, మళ్ళీ ఈ రెండు కళ్ళుగా మార్చుకుని వచ్చారేమో. ఆ వేలాయుధం ఆ దండపాయ ఆ దండం రెండు కళ్ళుగా మార్చుకుని భూమి మీదకి వచ్చావని భగవాన్ ఆయన వర్ణించుకున్నారు కదండి, మనం కూడా అంతేనండి. నాన్నగారి రూపంలో ఆ కళ్ళు, ఈ కళ్ళు గురించి ఒకసారి జిన్నూరులో ఒకసారి చెప్పారండి. ఎప్పుడు చెప్పారంటే, ఎదురుగుండా ఉన్న షెడ్లోకి వచ్చి రోజు కూర్చునేవారు కదా, ఎదురుగుండా సంజార్ షెడ్లోకి వచ్చి కూర్చునేవారు కదా. కూర్చున్నప్పుడు అప్పుడు ప్రేమ వచ్చిందండి, అమెరికా నుంచి ప్రేమ వచ్చింది. ప్రేమ ఒక ప్రశ్న అడిగింది అండి నాన్నగారిని. ఆ ప్రశ్న ఏంటంటే, ఏమని అడిగిందంటే నాన్నగారు, ఇప్పుడు రూపం నామం లేని స్థితి మన హృదయంలో ఉంది, ఆ స్థితిని మనం పొందాలి, మన రూపాన్ని నామాన్ని మనం దాటాలి, మన రూపాన్ని మన నామాన్ని దాటి ఆ స్థితిలో మనం ప్రవేశించాలి, ఆ మనం పొందిన స్థితికి మనం పొందే స్థితికి నామం లేదు రూపం లేదు అని మీరు చెప్తున్నారు కదండి, మరి నామం లేని రూపం లేని స్థితిని పొందడానికి మరి ఏదో ఒక ఆధారం ఉండాలి కదండి, మరి ఆధారం లేకుండా మరి ఎలా పొందాలండి నాన్నగారు, ఆ స్థితిని ఎలా పట్టుకోవాలండి నాన్నగారు అని మన అమెరికా ప్రేమ అడిగింది నాన్నగారిని. అమెరికా ప్రేమ అడిగితే అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మా నిజమే, నువ్వు నామం రూపం లేని స్థితిని, ప్రపంచానికి అతీతమైన స్థితిని మనం పొందాలంటే మనకి ఏదో ఒక ఆదరణ ఉండాలి కదా, మరి మనసు ఉంది కదా మనకి, మరి ఏదో ఒక ఆదరణ ఉండాలి కదా, నువ్వు ఏది ఆదరువుగా పెట్టుకుంటావంటే నీకు అసలు ఏది అక్కర్లేదు, భగవాన్ కళ్ళుని ఆదరువుగా పెట్టుకో అన్నారు. భగవాన్ కళ్ళు, భగవాన్ కళ్ళు సరిపోతాయమ్మా మనకి, ఎంత హామీయో చూడండి, భగవాన్ కళ్ళు సరిపోతాయమ్మా, నీకు ఖాళీ ఉన్న భగవాన్ నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు, భగవాన్ ఫోటో నీ టేబుల్ మీద పెట్టుకో, పెట్టుకుని నీకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ భగవాన్ ఫోటో వంక నువ్వు ఆ కళ్ళంక అలా చూస్తా కూర్చో, నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు, అంతే నువ్వు నామం లేని రూపం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావమ్మా అన్నారు. అది చూడండి ఎంత ఫెయిత్తో చెప్తున్నారో చూడండి, అంటే అసలు మన హృదయంలో ఏదో నిజస్థితి ఉంది, దాన్ని పొందటమే మన జీవిత లక్ష్యం అన్న సంగతి మనకి ఎంత నమ్మకం కుదిరిపోయింది అన్నమాట, ఆయన సమక్షంలో నమ్మకం కుదిరిపోయింది, అంటే అంత నమ్మకం కుదిరేటట్టుగా ఆయన చేశారు. ఇప్పుడు ఆయన చేత్తో ఆయన ముఖం నుంచే మనకి అంత, ఆయన చేత్తోనే కదా అమ్మా ఏది చేసినా, ఆయన చేత్తోనే కదా మనకి, ఆయన ముఖంలోంచే ఎంతో వైభవం తీసుకున్నాము, శ్రవణం చేసాము, మళ్ళీ తిరిగి ఆయన చేత్తోంచే ఆయన ముఖంలోంచి తిరిగి మనం జ్ఞానం పొందుతాము, ఇంక ఇన్ని చేతులు మనకు అక్కర్లేదు, ఒక్క చెయ్యి సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఎక్కడ ఉన్నామా, అరుగు భగవాన్ అరుగు, భగవాన్ అరుగు మీద కూర్చుని అలాగా చాలాసేపు ఆ క్షణంలో నిజంగా మనం కనుక పక్వత వచ్చి మన మైండ్ కనుక ఓపెన్ చేసుకుంటే కరెక్ట్గా జ్ఞానం ఇచ్చేయగలరు, అక్కడ ఇచ్చేసే శక్తి అక్కడ ఉంది, కాకపోతే ఇక్కడ తీసుకునే శక్తి ఇంకా మనకి వాసనాక్షయం అవ్వలేకపోవడం వల్ల తీసుకునే శక్తి మనకి లేదన్నమాట అండి. కాకపోతే చూసారా ఏం చేస్తారంటండి ఆయన సమక్షంలో, అది కూడా ఉదాహరణ నాన్నగారు చెప్పారండి. ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో ఒక బిందుతో నీళ్లు తెచ్చుకోవడానికి బిందు పట్టుకెళ్తాం కదా, చెరువు అంతా తామరాకులతో నిండిపోయి ఆ తోడ ఏదో అంటారు కదా, దాంతో నిండిపోయి ఉందనుకోండి, మరి నీళ్లు మనం ఉంచుకోవాలి కదా, ఎక్కడ ముంచుకుంటాం, ఎలా ముంచుకుంటాం? అందుకని ఏం చేస్తామంటండి, ఈ బిందుతోటి ఇలా తడతామంట, ఇలా గట్టిగా 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 ఇలాగా ఆ బిందుతో ఇలా తడతా ఉంటే అప్పుడు ఏమవుతుందంట, ఆ తోట తామరాకులు పక్కకి వెళ్ళిపోతాయంటండి. ఎప్పుడైతే ఆ తడతా ఉంటే ఆ తామరాకులు తోడ పక్కకి వెళ్ళిపోతే గబుక్కు ముంచేసుకుంటామంట బిందుతో నీళ్లు, అప్పుడు మంచి నీళ్లు వచ్చేస్తాయి. అదే విధంగా ఆయన సమక్షంలో ఆయన చూపు వల్ల, ఆయన మాట వల్ల, ఆయన అనుగ్రహం వల్ల, ఆ కాంతి ఆ శాంతి వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న అజ్ఞానం అశాంతి ఏమవుతుందంటే ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటుంది. ఒక్కసారిగా పక్కకు తప్పించి జ్ఞానం మన లోపల ప్రవేశపెడతారంటండి. ఆ రుచిని ఆ టేస్ట్ ని చూపిస్తారంటండి. ఆ టేస్ట్ ని రుచిని మనం చూస్తే ఏం చేస్తామంటే ఎక్కడ ఎక్కడ సుఖం ఉందో ఎక్కడ శాంతి ఉందో అని మనకి అర్థం అవుతుంది కదా. ఆ శాంతి వైపు సుఖం వైపు అంటండి మనం నెమ్మదిగా నెమ్మదిగా మనం ప్రయాణం చేయటం మొదలెడతాము. ఇది నిజం కాదు, ఇదంతా అశాంతి, దీనికంటే గొప్ప శాంతి మన హృదయంలో ఉంది అని చెప్పేసి అంటండి. మనం దీన్ని వదిలిపెట్టి ఈ సమస్యల్ని గొడవల్ని అశాంతిని ఈ దేహాన్ని నామరూపాలని వదిలిపెట్టి అంటండి నెమ్మదిగా ఆయన దగ్గరికి ప్రయాణం చేయడం మనం మొదలు పెడతామంటండి. ఆ మొదలు పెట్టడం కోసం ఆ రుచిని చూపిస్తారంటండి ఆయన. అందుకేనంట రూపం అది అవతార పురుషుడు భూమి మీదకి వచ్చండి మనకు గురువుగా వచ్చి జ్ఞానబోధ చెయ్యటం కాదండి, ఏదైతే చెబుతున్నారో దాన్ని లోపల నుంచి స్ఫురింప చేస్తూ ఉంటారంటండి. ఒక పక్క నుంచి చెవులతో శ్రవణం, ఒక పక్క నుంచి లోపల నుంచి దర్శనం, అన్ని ఏకకాలంలో ఒకే క్షణంలో జరిగిపోతూ ఉంటాయంటండి. ఇది వేరు అది వేరు కాదంట, ఆ సమక్షంలో అక్కడికక్కడే ఇంకా ఇంటికి వెళ్ళక్కర్లేదంటండి. ఇంకా అలా జరిగిపోతా ఉంటే గిరిప్రదక్షిణ, గిరిప్రదక్షిణలో కూడా జ్ఞానమే, గిరిప్రదక్షిణలో అంత వైభవం. ఆ గిరి ప్రదక్షిణ అలా చేస్తూ ఉంటేనండి ఆ భగవాన్ అరుగు దాటాక ఇంకా కుబేరలింగం, కుబేరలింగం దగ్గరికి వచ్చేటప్పటికి అనేవారు ఈయన మనం వదలకూడదు అనేవారు. అక్కడ వినాయకుడు గుడి దగ్గర ఏమనివ్వరండి, ఈయన మన అన్నగారు, ఈయనకో నమస్కారం పెట్టుకుని వెళ్ళాలి అనివ్వరండి. మళ్ళీ మురుగన్ గుడి దగ్గరికి వచ్చేప్పటికి ఏమన్నారండి, ఈయన మనవాడే. మురుగన్ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి, మళ్ళీ వాయులింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నారండి, ఆకాశంలోంచి ఆకాశం భూమి ఆ పంచభూతాలు కలిసిపోయండి మనకి జ్ఞానం దగ్గరికి, ఒక జ్ఞాని దగ్గరికి మనల్ని ఎలా ప్రవేశపెట్టడానికి అవి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తాయో వివరం చెప్పి ఇవ్వరండి. ఎక్కడ వాయులింగం దగ్గర అండి, ఏ మళ్ళీ జ్ఞానం ప్లేస్లో ఏమిచ్చి ఇవ్వరండి మనకండి, మన బలహీనతల్ని మన గొడవల్ని పక్కకు తప్పించండి, ఆ లోపల ఉన్న టేస్ట్ ని రుచిని ఒక్కసారిగా మనకి అనుభవింప చేసి ఇవ్వరండి. తర్వాత కుబేరలింగం దగ్గరికి వచ్చేవారు కదా, కుబేరలింగం దగ్గరికి వచ్చి ఆ సిద్ధరూపం అండి, ఆ సిద్ధరూపం భగవాన్ చూడలేదండి, ఆ సిద్ధరూపం కానీ మనం చూస్తున్నామేమో అనిపించిందండి. భగవాను పైకి వెళ్ళి చూడలేక చేయింటిగలు కుట్టేసినాయి కదండి, కానీ ఇక్కడ మన కళ్ళ ముందు కూర్చున్న ఈ సిద్ధరూపం మాట ఏంటి, ఇది మానవ రూపం సిద్ధరూపం, ఎదురుగుండా వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది, ఎంత వైభవంగా ఉంది, ఆ వైభవం మనం అనుభవిస్తున్నాం కదా. అక్కడ అయిపోయిన తర్వాత కుబేరలింగం దగ్గర ఎంత పోటీ అంటే కుబేరలింగం దగ్గర అండి, ఆ ఫారినర్స్ కూడా గెంటుకుంటా వచ్చేసి ఇవ్వరండి, మన మీద పోటీ అండి, వాళ్ళకి గబగబా గబగబా వెళ్ళిపోయండి, ఫస్ట్ లైన్లో కూర్చోవాలి అంటే ఏమి అడ్డులు లేకుండా మనకు డైరెక్ట్ గా నాన్నగారు కనపడాలి, మనకు డైరెక్ట్ గా ఆయన మాట్లాడే ఆయన దగ్గర నుంచి ఆ తరంగాలు మనకు డైరెక్ట్ గా వచ్చేయాలన్నమాట అండి. ఇంకా ఎంత ఆశ చూడండి, ఆశ మనిషికి ఉండాలి, అటువంటి ఆశ కావాలి కూడానండి. ఒక్క క్షణం కూడా ఏ భక్తుడు వృధా చేయలేదు. అందుకే అన్నారు కదండి శ్రవణం శ్రవణం శ్రవణం, ఎంత శ్రవణం అంటేనంటండి ఎన్ని జన్మలైనా ఇప్పుడు వాసనాక్షయం, ఇప్పుడు ఆయన ఏ స్థితిని అయితే మన చేత అనుభవింప చేశారో ఆ స్థితిని పర్మనెంట్ గా మనం పొందకపోయినప్పటికీ కూడా వాసనాక్షయం అయ్యే వరకునంటండి ఈ శ్రవణం చేసిన మాటలు అంటండి, మన చేత మననం చేయించి మననం చేసిన మాటలను మళ్ళీ ఆ నిధిధ్యాస ఏర్పాటు చేసి ఆ వాసనాక్షయం పూర్తిగా అయ్యే వరకు కూడా మనల్ని ఈ మాటలో వదిలిపెట్టమని చెప్పేశారండి. ఇది కూడా నాన్నగారు చెప్పేశారండి, మీ పని అయిపోయింది, శ్రవణం చేసేసారు అయిపోయింది, ఇంకా మా పని ఉందండి. ఎంత పని అండి, నిజంగాదండి, మామూలు పని ఏంటండి ఆ పని, ఆయన చేసే పని. ఎంతమంది జీవులండి ఇప్పుడు మన వరలక్ష్మి కన్నమ్మ వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు మన వరలక్ష్మి కన్నమ్మ? ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసా? మనకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఆవిడ దాకా ఎందుకంటే మనం 60 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాం? నాకు 60 సంవత్సరాలండి ఇప్పుడు వయసు, 60 దాటిని, 60 సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నాను? తర్వాత ఈ భూమి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం, 8 సంవత్సరాలు 5వ 10వ ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. భూమి నుంచి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఏంటి నీ తెలివితేటలు? నీ తెలివితేటల వల్ల ఏదో సాధిస్తాను అనుకుంటున్నావు, కానీ ఏమీ సాధించలేవు. ఈ వరలక్ష్మి కన్నమ్మ ఏంటండి, మన లక్ష్మి ఏంటండి, మరి బుజ్జిగాడేంటి, మరి మళ్ళీ రమేష్ ఏంటి, ఝాన్సీ, అందరూ మన భక్తులందరూ ఒక్కొక్కరు 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 వెళ్ళిపోతున్నారండి. ఏ జీవుడికి సంబంధించిన ప్రారంభం ఎక్కడుందో, ఏ తల్లి గర్భంలో ప్రవేశపెట్టాలో, ఈ మాటలు మళ్ళీ వెంటాడి వెంటాడి వాసనాక్షయం అయ్యే వరకు ఎక్కడ ప్రవేశపెట్టారో, ఎలా ఉంచ, అంతా ఆయన ప్రణాళిక, అంతా ఆయన లీల. అది మనకు తెలియదు. మనం ఒకవేళ ఊహించినా మన మనసులో అక్కడ కూర్చుంటుంది, కానీ మనకు అసలు అర్థం కాదు. ఎలా ఉండేవారంటే వరలక్ష్మి కన్నమ్మ అండి అసలు ఎంత ఉబలాటంగా ఉండేవారండి. ఎలాంటి సేవ అంటే అలా నాన్నగారిది, ఎలా అసలు ఎక్కడ నాన్నగారికి సంబంధించిన వస్తువు, ఏ వస్తువు కావాలన్నా తెచ్చేసేవారండి. ఇంకా అరుణాచలంలో చిన్న పొయ్యితో వంట చేస్తున్నామనండి వెళ్ళి పెద్ద పొయ్యి కొనుక్కొచ్చేసారండి. కొనుక్కొచ్చేసి మా రూమ్లో పెట్టేశారు. ఏంటండి సుభా, నేనుని ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళన్నీ 4-5 వారానికి 1-4 మీటింగ్లు అయ్యి కదండి, ఒకసారి లేయలేవారు. మరి మన సత్యనారాయణ రాజు గారి భార్య ఆవిడ వెళ్ళేవారు, ఒకసారి నేను శోభా అందరూ వెళ్ళేవాళ్ళం కదండి వంట వండటానికి పల్లెటూళ్ళు. అక్కడ ఏదైనా ఒక దాకా ఏదైనా అక్కడ ఏదైనా బాగాలేదనుకోండి, ఏంటి ఇక్కడ ఈ మసి దాకలతో మీరు వండుతున్నారు అని తిట్టివ్వరండి మమ్మల్ని. అంతే వెంటనే కొత్త దాకలు కొను, మళ్ళీ మీటింగ్కి వెళ్ళేటప్పుడు అవి రెడీ. అదంతా ఎందుకండి నాకు అసలు ఆశ్చర్యం. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నామండి, ప్రతిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తిరుపతిలో కాఫీ ఇస్తామండి. ఇప్పుడు నాన్నగారు తిరుపతిలో కాఫీ ఇవ్వడం అలవాటు. అయితే తిరుపతిలో కాఫీ ఇవ్వడానికి ఆ ఫ్లాస్క్లో గబగబా పరిగెత్తుకెళ్ళి కాఫీ తెస్తే, ఆ కాఫీ ఒకసారి తెచ్చిన కాఫీ చల్లారిపోయిందండి, పెద్ద ఫ్లాస్కు, అది చల్లారిపోయింది అన్నారండి నాన్నగారు. కొంచెం లేదమ్మా వేడిగా లేదు అని పెద్దగా నాన్నగారికి నచ్చలేదండి. అంతేనండి, అసలు వెంటనే ఇంకా అరుణాచలం వెళ్ళగా ఒక ఫ్లాస్కు ఎంత మంచిదంటే రెండు కప్పులు, ఆ రెండు కప్పులు పట్టిది అయితే చల్లారదు, ఎంత పెద్ద ఫ్లాస్క్ వేసుకొచ్చావు నువ్వు, ఇది భక్తులు ఎవరో కొన్నారండి బాబు ఇచ్చారంటే, అది కాదు ఆ ఫ్లాస్క్ తీసి, రెండు కప్పులు ఉన్న ఫ్లాస్క్, అందమైన ఫ్లాస్క్ అండి, గబగబా పట్టుకొచ్చండి మా ఇంటికి, పట్టుకొచ్చండి కారులో వచ్చి మా ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చెళ్ళారండి. అలా ఏదైనా సరే నాన్నగారికి ఏది కావాలంటే అది గబగబా కొనుక్కొచ్చేసేవారండి. అంటే ఆ సేవ అవకాశం నాన్నగారు ఆవిడకి ఇచ్చారన్నమాట అండి. ఎవరికి ఏ సేవ చేసుకునే భాగ్యం భూమి మీదకు అవతార పురుషుడు వచ్చినప్పుడు ఆ ఏ భాగ్యం కలుగుతుందో ఆ భాగ్యాన్ని వాళ్ళకి అందించేవారు అన్నమాట అండి. లక్ష్మిది అనేవారండి, లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయి ఒక్క మాట చెప్పేసి మళ్ళీ గిరి ప్రదక్షిణలోకి వచ్చేద్దామండి. లక్ష్మి లాస్ట్ టైము అరుణాచలం వచ్చిందండి, అరుణాచలమే అదే లాస్ట్ టైం అండి. మళ్ళీ తర్వాత నాన్నగారిని హైదరాబాద్లో చూసిందంట, అరుణాచలం రావడం మాత్రం అదే లాస్ట్ టైం అండి. సరే అప్పుడు ఏదో సీక్రెట్గా వెళ్దాము, నాన్నగారు రెస్ట్ తీసుకుంటారు అది ఇది అనుకుని ఏదో ఒక అరడజన మంది అండి, అసలు పూర్తిగా లేకుండా లేవండి ఒక అరడజన మంది. అసలు లక్ష్మి మాత్రం ఒక్కతే వచ్చిందండి, అసలు ఫ్రెండ్స్ ఎవరో రాలేదు. సరే లక్ష్మి నాన్నగారి గదిలోకి వెళ్ళి కాసేపు కూర్చుని వెళ్ళిపోతూ ఉండేదండి. సరే ఆ రోజు లక్ష్మి ఇంటికి వెళ్ళిపోయే రోజు అండి, వచ్చి నాన్నగారి గదిలోకి వెళ్ళింది. నాన్నగారి గదిలోకి వెళ్తే నాన్నగారు లక్ష్మితో ఏం మాట్లాడతారో వినాలనండి, అంటే ఏం మాట్లాడతారు, ఎవరో ఎవరితో నాన్నగారు మాట్లాడినా భక్తులందరికీ ఇష్టమేనండి. ఏదో వ్యవహారాలు వినాలని, లేకపోతే అది ఏదో గొప్పని కానీ ఏదో తక్కువని కానీ అసలు ఆ రకం కాదండి. నాన్నగారి నోటి నుంచి ఏ మాట వచ్చినా ఆనందం అనమాట అండి భక్తులకి, అది అక్కడ కారణం. అయితే బాగోదేమో మరి మాట్లాడతాందేమో ఏమన్నానే అని ఊరికే తలుపులో కొంచెం దగ్గర వేస్తుందని కొంచెం ఇలా అన్నాను, రెండు చేయా పర్వాలేదు అనండి. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేటప్పటికి నాన్నగారు ఏమని చెప్తున్నారంటే, లక్ష్మికి రెండు మాటలు చెప్పారండి నేను లోపలికి వెళ్ళాక. ఏంటంటే, అమ్మ లక్ష్మి మనం ఇప్పుడు ఏదో కొంతకాలం భూమి మీద ఉంటామమ్మా, ప్రతి శరీరానికి మరణం తప్పదమ్మా, ప్రతి శరీరానికి మరణం తప్పదు. మనం మరణించే లోపల మరణం లేని స్థితిని మనం పొందాలమ్మ లక్ష్మి. ఈ శరీరంలో ఉండగానే మనం చనిపోయే లోపలే చావులేని వస్తువుని మనం పొందాలమ్మా. ఆ స్థితిని మనం పొందామనుకో ఇంకా శరీరాలు రావక్కర్లేదు, ఇంకా మనం మళ్ళీ భూమి మీదకి తిరిగి రావక్కర్లేదమ్మా. అలాంటి స్థితిని మనం పొందాలమ్మా. ఎప్పుడు పొందాలంటే మళ్ళీ మన శరీరం ఉండగానే పొందాలి అని నాన్నగారు ఈ రెండు మాటలు లక్ష్మితో చెప్పారండి. అంతలోకి నాకు కింద నుంచి ఎవరో కేకేశారు, నేను కిందకు వచ్చేసానండి. కిందకు వచ్చేసాక దిష్టి అంతా పైన ఉంది నాకు, ఏం నాన్నగారు సబ్జెక్ట్ చెప్తున్నారు లక్ష్మి కని, మళ్ళీ గబగబా గబగబా పరిగెత్తుకుంటా ఎవరితో మాట్లాడి గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళానండి పైకి. పైకి వెళ్తే కరెక్ట్గా లక్ష్మి ఇంకా అయిపోయిందండి, లక్ష్మి బయటకు వచ్చేసింది. లక్ష్మి బయటకు వచ్చేసండి నాన్నగారు రూమ్ నుంచి గబగబా గబగబా స్పీడ్గానండి ఆ మెట్లు దాకా వచ్చేస్తా ఉంటే, నేను లక్ష్మి లక్ష్మి అని వెనకాలి పరిగెత్తుకుంటా వస్తున్నానండి. మెట్లు రెండు అంగల్లో దిగిపోయిందండి, ఆశ్చర్యం అండి, రెండే రెండు అంగలం. ఆ గాలిలో తేలిపోతున్నట్టు వచ్చేసిందండి. వచ్చేస్తే నేను పరిగేసుకుని వచ్చి, లక్ష్మి ఆగు కాఫీ తాగదు కానీ ఆగట్నానండి అంటే, లేదు లేదు నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నాను అంటే, వర్షం అండి చినుకులు పడుతున్నాయండి. చినుకులు పడతా ఉంటే ఎలా వెళ్తావు, ఇక్కడ ఆటోలు లేవు, బండి మీద దిగమంటేనేమో బండి ఎక్కలేనంటున్నావు, ఎలాగా అసలు ఎలా వెళ్తావు లక్ష్మి అన్నానండి. ఎలాగోలా నేను వెళ్ళిపోతాను చెయ్యా నన్ను ఆపకండి అన్నండి అనేసి పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళిపోయిందండి. వర్షంలో చెంగు ఇలా పైకి వేసుకుందండి, చెంగు పైకి పెట్టుకుంది వర్షం వస్తుందని, చెంగు పైకి పెట్టుకుందండి. గేటు దాకా వెళ్ళిపోయింది. గేటు దాకా వెళ్ళిపోతే కరెక్ట్గా వచ్చి ఒక ఆటో ఆగింది అక్కడ. ఆటో ఆగితే ఆటో ఎక్కేసిందండి. ఆటో ఎక్కేసండి, ఆటోలోంచి తొంగి చూసి జయా నేను వెళ్ళిపోతున్నాను అన్న, అదే ఆకర్షారి నేను లక్ష్మిని చూడడం. అంటే అసలు నాన్నగారి దగ్గర నుంచి బయటకు వస్తా ఉంటే దాని స్థితి అలా ఉందన్నమాట అండి. మామూలు భూమి మీద నడిచే లక్ష్మి కాదండి, అలా వెళ్ళిపోయిందండి. ఏంటోది అసలు అసలు ఏంటో గాలిలో తేలిపోతున్నట్టు, గేటు దగ్గరికి కూడా గాలిలో తేలిపోతున్నట్టు వెళ్ళిపోయిందండి. అంటే ఆ సబ్జెక్టు అసలు నేను మామూలుగా ఏం చెయ్యా నన్ను మాట్లాడించకండి అనేసిందండి. ఏదో స్థితిలో ఏదో ఒక శాంతిలో మరి ఎక్కడ మరి ఎలా కూరుకుపోయేటట్టు ఏమి అందించారో మరి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో అది మనకు తెలియదు కదా. అలా అందరికీనండి, అందరికీ నిజంగా అసలు ఎంతటి అనుబంధం ఎంతేదండి ప్రతి భక్తుడికినండి. కళ్ళ నిండుగా, హృదయం నిండుగా, మనసు నిండుగా అంతటి అనుబంధం. ఇప్పుడు సత్సంగాలు ఒక 50-60 మంది వరకు సత్సంగాలు చెప్పేవారిని తయారు చేశారండి నాన్నగారు. సత్సంగాలు చెప్పేవారే కాదండి, వినేవారందరికీ కూడా అనుబంధమే, అటువంటి అనుబంధమే, మనసు నిండా హృదయం నిండా అనుబంధం అండి. ఆ అనుబంధం ఆ ప్రేమ అది పొంది అదే మనకు పెట్టుబడి, అది సరిపోతుందండి. మనం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఎలా తీసుకెళ్తుందో అదే చూసుకుంటుంది. ఆ అనుగ్రహమే మనల్ని తిరిగి తీసుకెళ్తుంది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసేద్దామండి, ఇంకా పూర్తి చేసి ఆర్చేసేద్దాం. సరే అక్కడ ఇది కుబేరలింగం దగ్గర, కుబేరలింగం దగ్గర ఇలా గెంటుకుంటా వెళ్ళిపోతే అక్కడ ఆ కుబేరుడు, ఈ కుబేరుడిని వదలకూడదు మనం అని ఎవరు అక్కడ ఎక్కడికి సంబంధించిన మాట అక్కడ అండి కరెక్ట్గానే. ఆ కుబేరుడు చుట్టూ తిరిగండి, వచ్చి కూర్చునేవారు ఈ ప్లేస్లో మేము కూర్చుంటే ఇంకో ప్లేస్లో కూర్చునేవారు అండి. అసలు మన తలంపుకి అతీతంగా ఉన్నానని చెప్పటం కోసం అండి ఏం నేను లీలలు చూపించేవారు అండి. సరే కూర్చునేవారండి, కూర్చుని మళ్ళీ అటు గిరివంక చూస్తా జ్ఞానం, ఇంకెక్కడ చూసినా జ్ఞానమే కదండి. అసలు ఆశ్చర్యం అండి ఏది ఇప్పుడు ఏంటంటే, ఎక్కడన్నా యజ్ఞం చేశారనుకోండి, యజ్ఞం చేస్తే ఏదో 10 రోజులు యజ్ఞం అంటారండి, లేకపోతే ఒక 40 రోజులు యజ్ఞం అంటారండి, ఏదో యజ్ఞాలు యాగాలు ఇలాగా. కానీ ఇదేంటండి 50 సంవత్సరాల యజ్ఞం, 50 సంవత్సరాల యజ్ఞం. పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం ఏక యజ్ఞమేనండి, ఏక ప్రవాహమే. దానికి అంతు లేదు, ఆపు లేదు, ముగింపు లేదు. ఒక ముగింపు లేని యజ్ఞం అది, జ్ఞాన యజ్ఞం అది, మామూలు యజ్ఞం కాదు. అలాంటి యజ్ఞాన్ని పూర్తి చేసండి. సరే ఆ గిరి ప్రదక్షిణ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారంటే ఆ ఈశాన్యలింగం అసలు ఎప్పుడు వదిలేవారు కదండి. ఆ ఈశాన్య ఎంత బాగుంటాడో అండి అక్కడ ఆ ఈశాన్యలింగంలో శివుడు. ఆ శివుడు చుట్టూ తిరిగండి, ఆ శివలింగం చుట్టూ తిరిగి మళ్ళీ ఆ ఈశాన్యలింగంలో దగ్గర అక్కడ జ్ఞానదేశ్కర్ అని ఒక సమాధి ఉందండి, జ్ఞానదేశ్కర్. అక్కడికి వెళ్ళేవారండి, ఇది పూర్వం వెళ్ళేవారండి, తర్వాత మానేశారు. ఆ జ్ఞానదేశ్కర్ ఆ సమాధి అక్కడికి వెళ్ళిపోయేవారండి. అక్కడికి వెళ్ళిపోయి ఈ నేనమ్మా 200 ఎకరం 300 ఎకరం ఇచ్చాడు, ఎవరికంటండి? అరుణాచలేశ్వరుడికి అంటండి. ఆ గుడికి ఇచ్చారంటండి ఆయన. ఆయన సంపాదన అంతా తీసుకొచ్చి ఇచ్చేసాడమ్మా జ్ఞానదేశ్కరు అని. ఎదురుగుండా చెట్టు పక్కన చెట్టు ఉంటుందండి, పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారండి ఒకసారి. ఈ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేవారమ్మా ఆయన, అటు ఇటు పుల్లు వచ్చి కాపలా కాసి అంటండి, ఎవరు మనుషులు రాకుండా. అలాంటి గొప్ప తపస్సు. ఏం చేసేవారంటే మన భగవాన్ అంటే ఎంత ఇష్టమో అమ్మా ఈయనకి, ఒక గొరబ్బని పంపేవారు అంటండి. గొరబ్బని పంపితే ఆ గొరబ్బని మీద తీసుకొచ్చేయిందని ఇవ్వరు అంటండి భగవాన్ని. భగవాన్ అక్కడికి వచ్చి అంటండి ఒకసారి, చాలా ఎక్కువే గంటల ఒకసారి రోజుల తరపుడు అలా ఉండిపోయేవారు అంటండి. అక్కడ ఆ ప్లేస్ కూడా చూపించేవారండి. చూపించి తర్వాత ఏం చేసేవారంటే మళ్ళీని ఇంకా రమణాశ్రమం దగ్గర ఆగటము, లేకపోతే మళ్ళీ నాన్నగారు ఆశ్రమం దగ్గరికి, అది ముగింపు అనమాట అండి గిరి ప్రదక్షిణ. ప్రతిసారి ఒకసారి గిరి ప్రదక్షిణకి వెళ్ళేవారండి. భక్తులందరికీ ఆనందం, భక్తులందరికీ సంతోషం అండి. ఆ గిరి, ఆ జ్యోతి ఎంత బాగా వెలిగించేవారండి అసలు నిజంగానే. అరుణాచలంలో జ్యోతి, ఆ నాన్నగారు ఆశ్రమంలో ఎంత వైభవంగా జరిగేదోనండి. ఆశ్చర్యం అండి అసలు నిజంగా. ఏంటంటే అలా అసలు ఎప్పుడు నాకు భక్తులు ఎవరో చెప్పారండి, అరుణ్ చిన్నూరులో ఫస్ట్ జ్యోతి వెలిగించారంటండి. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం, 35 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఫస్ట్ జ్యోతి అంటండి. అది నాన్నగారు వెలిగించారంటండి. అది చిన్నూరు రామారావు గారు ఏదో పాకలా వేసారంటండి. అక్కడ వేసి అక్కడ జ్యోతి పెట్టారంట. జ్యోతి పెట్టినప్పుడు అంటండి, అప్పుడు భక్తులు తక్కువ కదా, ఏదో కొద్ది మంది 100 200 మంది ఆ చుట్టుపక్కల వచ్చారంటండి. ఒక్కసారిగా కేక పెట్టారంటండి నాన్నగారు, అరుణాచల అరుణాచల అన్న కేక. మనం కేకెత్తేనండి అది అహంకారం జీవో కలిసిపోయి ఉంటుంది కదండి, అందం ఉండదని మనం కేకేసినని. అలా అరుణాచల అన్న కేక అంటండి అసలు. మరి గాలిలో ఎలిపో గాలి తీసుకుపోతుందండి వాయుదేవుడు కూడా. మరి జ్ఞానాన్ని మరి అసలు ఎక్కడికి తీసుకుపోయిందోనండి ఆ కేక. అక్కడ ఉన్న భక్తులందరి గుండెల్లోనంటండి ఒక్కసారి కిలికి, ఒక్కసారి అంటండి గుర్బాటు వచ్చేసింది అంటండి మొత్తం అందరికి. ఆ హృదయంలో ఏదో పడిపోయిందంటండి అరుణాచల అన్న కేకకి. ఒక్కసారిగా స్తంభించిపోయారంటండి భక్తులందరూ. ఆ కేక అసలు మామూలు కేక కాదంటండి. ఆ కేక ఏం చేసిందంటండి నాన్నగారిని ఎక్కడికి తీసుకొచ్చేసిందండి, శృంగవృక్షంలో ఉన్న రామరాజు గారు వచ్చి, ఎందుకండి నాన్నగారు శృంగవృక్షంలో జ్యోతి వెలిగించండి, ఇక్కడ జ్యోతి ఏర్పాటు చేస్తాం. 1000 మంది అండి, 8000 మంది, 10000 మంది వచ్చేవారండి శృంగవృక్షం. నేను శృంగవృక్షంలోనే నేను ఫస్ట్ నాన్నగారిని చూశానండి 87 88 ఆ టైంలో. అంటే ఆ కేక ఎన్ని అసలు ఎంత వైభవం అంటేనండి, ఇంకా అంత జనం వచ్చేసేవారంటండి. అంటే అరుణాచలం అరుణాచలం అని అందరూ కూడానంటండి ఆయన కేకేస్తే ఒక్కసారి. మరి ఆ పంచభూతాలు కలిసిపోయండి, ఆ కేకను ఎంత ఆ వాయుదేవుడు అయ్యి మరి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు, ఎంతమంది హృదయాల్లో ప్రవేశించేసేయండి, వాళ్ళందరినీ ఆకర్షించుకుని నాన్నగారి పాదాల దగ్గరికి తీసుకొచ్చాడో మరి తెలియదండి. ఆ పంచభూతాలు సహకరిస్తాయంటండి జ్ఞానికి భూమి మీదకి వచ్చినప్పుడు. అలా జరిగిందంట. సరే నాన్నగారి ఆశ్రమంలో కూడా ఎలా జరిగేది అంటేనండి, ఎదురుగుండా కొండ మీద జ్యోతి కరెక్ట్గా ఆరింటికి వెలిగిస్తారు కదా నాన్నగారు అనేవారండి. ఎటువంటి డెకరేషన్లో వద్దు, ఏ జ్యోతి చేయడానికి కూడా డెకరేషన్లు ఏంటమ్మా ఏమీ వద్దు ఏ అనేవారండి. అందుకని ఒక స్టూల్ పెట్టండి, స్టూల్ మీద ఒక ఇది జ్యోతి పెట్టేవాళ్ళం కదా, ఇప్పుడు నాన్న అసలు నాన్నగారికి అలంకరణలు ఎందుకండి? అసలు నిజంగా ఆశ్చర్యం అండి. ఆ దండలో పుష్పగుచ్చాలు అసలు ఏమీ లేకపోతే ఆ తెల్లటి బట్టల్లో ఇంకా భుజం మీద చుండే ఎంత వైభవం అండి, మీరు ఇచ్చిపోతా. ఇంకా నిజంగా ఆ జ్ఞానం ప్రవహిస్తా ఉంటే ఈ దండలోని ఇవన్నీ అర్థమేమో అనిపించేస్తుందండి. అంత అంటే ఎటువంటి అలంకారాలు అంటే మనకి కావాలి జీవులు కనుక, కానీ జ్ఞానికి ఆయన అంతటా స్వయంభూ అనమాట అండి. ఆయన అంతటా ఆయనే ప్రకాశించగలడు, ఆయన అంతటా ఆయనే వ్యక్తం కాగలడు. ఆ ప్రకాశానికి, ఆ వెలుగుకి, ఆ కాంతికి, ఇతర సృష్టికి సంబంధించిన వస్తువులు వేటితోటి పని లేదు. ఎందుకు ఆ పని లేదన్న సంగతి మన కళ్ళకే అర్థమైపోయేది కదండి. మామూలుగా వచ్చారు మీరు కూర్చుంటే చాలు కదండి, అంత వైభవం అండి. ఊరికే బనీన్ వేసుకుని ఊరండి. అక్కడ ఎలా ఉండేదంటేనండి, నాన్నగారి ఆశ్రమంలో ఎలా ఉండేదంటే ఆ కుర్చీ వేసుకుని కూర్చునివ్వరండి, కుర్చీ వేసేవారు అండి, అక్కడ కూర్చునివ్వరండి జ్యోతికి ఎదురుకుండా. అక్కడ జ్యోతి చూడగానే అక్కడ జ్యోతి వెలిగించిన తర్వాత ఇక్కడ జ్యోతి వెలిగించటం అండి. అక్కడ జ్యోతి గిరి మీద జ్యోతి వెలిగించిన తర్వాత ఇక్కడ జ్యోతి. అరుణ క్యాకే శివరణ్య నిజంగా అరుణాచ అసలు అది ఏంటంటే డైరెక్ట్ గా ఆత్మలోంచి, అసలు డైరెక్ట్ గా చైతన్య స్థితిలోంచి, జ్ఞానంలోంచి వచ్చిన కేక అది అందం అండి. ఇంకా ఆ వైభవం మనం కేకెత్తే ఇంకా నిజంగా ఇంకా ఓన్న అందం పోతుందేమో అనిపించేస్తుందండి. అంత అందంగా కేకేసి ఇవ్వరండి, కేకేసేసండి. ఆ ప్రదక్షిణ చేసేసి జ్యోతికి ఆ కుర్చీలో కూర్చుని ఇవ్వరండి. ఆ జ్యోతి వెలుగు, ఆ కిరణాలు, ఆ కాంతి నాన్నగారి మీద పడతా ఉండియండి. ఆ వెలుగులో ఉండి ఇవ్వరండి నాన్నగారండి. అసలు ఇంకా అక్షరమణమాల చదువుతా ఉంటేనండి తల ఊపుకుంటా సాక్షాత్తు ఇంకా అసలు ఆయనే, ఆ సిద్ధరూపంలో ఉన్న ఆయనే కొండ దిగి వచ్చేసి ఇక్కడ కూర్చుని మళ్ళీ అసలు ఈ అసలు ఎదురుకుండా ఆ జ్యో ఆ కొండ అండి, కొండ మీద జ్యోతి అండి. ఇటు పక్క చూస్తే ఇక్కడ నాన్నగారండి, మధ్యలో ఇక్కడ ఆశ్రమంలో జ్యోతి అండి. ఈ జ్యోతుల మధ్యన ఇక్కడ ఇంత వెలుగు మధ్య అసలు అది మామూలు వైభవం కాదండి. సింపుల్గా ఏ దండలు లేవండి, ఏ దండలు లేవు, ఏ డెకరేషన్లో లేకుండా స్వయంభూగా వెలిగిపోతా ఉండి ఎవరైనా నాన్నగారండి. అంత వైభవంగా జరిగేది ఆ గిరి రూపం అటు. అదే కదండి, అప్పుడే కదండి వచ్చిందండి ఏదో మన ఈ భక్తులందరూ పాడుతున్న గిరి రూపము గురు రూపము శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యము అని. ఎంత బాగుంటుందండి, అంత వైభవంగా ఉండేదండి ఆ గిరి ప్రదక్షిణ. ఎందుకన్నా గిరి ప్రదక్షిణ అరుణ కోసం గుర్తొచ్చిందండి. ఆ గిరి ప్రదక్షిణ, ఆ కోడ తిరగడం ఏనుగు ఎక్కినట్టు ఉండేదండి. హలో ప్రైమ్ మినిస్టర్ కూడా అంత చూసారా, భగవాను మరి ఇలా భిక్షాపాత్ర పట్టుకుని భగవాన్ను మరి లేకపోతే గౌతమ బుద్ధుడు ఎవరో ఒకరు అడిగినప్పుడు నాన్నగారు చెప్పారండి, భిక్షాపాత్ర పట్టుకుని అడుగుతా ఉంటే నీకు సిగ్గేయటం లేదా అని. గౌతమ బుద్ధున్నా మరి భగవాను మరి గుర్తులేదు నాకు. అయితే అప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ ప్రపంచానికి చక్రవర్తి ఏ స్థాయిలో, ఏ మానసిక స్థాయిలో ఉంటాడో మాకు ఇప్పుడు అలా ఉంది. ఈ భిక్షాపాత్ర పట్టుకుని ఎవరింటికన్నా అసలు ఆ స్థాయి లోపల చైతన్య స్థాయి అటువంటిదండి. ఇది మన మనసు కాబట్టి మనకు అహంకారం నొచ్చుకుంటుందో గుచ్చుకుంటుందో లేకపోతే తగ్గిపోతుంది, ఏదో ఒక ఇష్టం అయిష్టం రాగం ద్వేషం ఏదో ఒకటి, ఇంకా ఈ అహంకారం చేష్టలో ఎన్ని మళ్ళీ దేహం రావడం, మళ్ళీ గొడవలన్నీ రావడం, మళ్ళీ ఈ కుళ్ళులు కుట్రలు అష్ట ఇష్టాలు అయిష్టాలు ఎంత, అసలు ఈ జీవితానికి ఇంకా దీనికి ముగింపు లేదు. ఎప్పుడు ముగింపు అంటే ఎప్పుడైతే, ఈ మాట కూడా నాన్నగారు హామీ ఇచ్చేసారండి, జీవులందరూ మీరు పరాయి వారు అనుకోకండి, మీరు నావారే, అందుకని ఏనాటికైనా మీరు నాలో ఐక్యం అవుతారు అని హామీ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారండి. మామూలుగా వెళ్ళలేదండి నాన్నగారు. ఆ సుబ్రహ్మణ్య రూపం ఏంటండి, లాస్ట్లో కూడా సుబ్రహ్మణ్య రూపం. జిన్నూరు నేను చూడడానికి వెళ్ళానండి, చూడడానికి కిటికీలోంచి చూసి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడికి ఫేస్ కనిపించి బయటకు వచ్చేసాం కదా. అసలు వైజాగ్ నుంచి వచ్చేటప్పటికీ ఎలా ఉన్నారండి నాన్నగారండి, ఒళ్ళంతా మచ్చలు మచ్చలు, అది ఏదో సూర్యాశిస్ ఏదో వచ్చింది కదా, ఒళ్ళంతా మచ్చలు మచ్చలు, ఆ రూపం మళ్ళీ ఆ సుబ్రహ్మణ్య రూపంలోకి మారిపోయారండి లాస్ట్ టైంలో కూడాని. శాంతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం చాలించిన ప్లేస్ అంటండి, అక్కడ తిరుత్తని శాంతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం చాలించిన ప్లేస్ అని చెప్పారండి నాన్నగారు. అక్కడ తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళాము. ఆ మెళ్ళో తుండు కూడా వేస్తారండి అక్కడ. ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజున మెళ్ళో తుండు వేశారని నిలబడి ఉన్నాడండి శాంతి సుబ్రహ్మణ్యేశ్వరుడు. నాన్నగారులాగే ఉన్నాడండి అక్కడ శాంతి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ శాంతి రూపం, శాంతి సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపం అలాగండి పొడుకుని అది ఆ బయట నుంచి చూసి వెళ్ళిపోతే ఒకసారి వర్షకు ఫోన్ చెప్తే ఫోన్లేండి రండి అంటే ఊరికి ఒక 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోండి పర్వాలేదంటే అలా లోపలికి తలుపు తీస్తే లోపలికి వెళ్తే ఆ తల అండి, తల అలా కదుపుతున్నారండి. అసలు తల ఏదో ఒక కదలిక, అస్తమానం కదలికేదండి తల, తల కదపటం అండి. ఒళ్ళంతా చూసారా చర్మం ఊడిపోయిన ఆ ఎరుపు ఎరుపుగా మచ్చలండి బాడీ అంతా. ఆఖరికి శాంతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం లాస్ట్లో వచ్చేసిందా ఏంటి అని అనిపించిందండి. లాస్ట్ ఆ శాంతి అవతారంలో శాంతి సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ లోకల నుంచి వెళ్ళిపోయారా ఏంటి ఆయన. కానీ నేను ముఖ్యంగా ఈ రోజున చెప్పేది ఏంటంటే జిన్నూరులో నాన్న సన్నిధి. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఈ మాధవి, గ్రీష్మ, సాయి, గీత, అపర్ణ, మళ్ళీ విజయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సునీలు, సతీష్, ఉష, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిపి ఇక్కడ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసే వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నప్పుడు జిన్నూరులో నాన్న సన్నిధి కదా అది, మళ్ళీ అదే నాన్న సన్నిధిని అని నాన్న సన్నిధి అని పేరు పెట్టుకున్నారు. అది నాకు చాలా సంతోషించే విషయం. ఎందుకంటే ఈ నాన్న సన్నిధి ఆ నాన్న సన్నిధికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. భక్తులు ఎవరైనా ఒకవేళ నాన్నగారికి సంబంధించినవే పెడుతున్నారు అందులోని, ఎవరైనా వేరే ఏమైనా పెట్టినప్పటికీ కూడా భక్తులు ఎవరో చదవరో చూడరు, ఓపెనే చెయ్యరు అసలు. ఇంకా ఎంత అంటే 2,000 మంది 3,000 మందికి వెళ్తాందంటే నిజంగా మీరందరూ కూడా గ్రీష్మ, గ్రీష్మ, సాయిగీత మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఎంత పని ఉన్నప్పటికీ కూడా, పని ఉంటుంది కదా, మీరందరూ ఇంజనీర్లు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పిల్లలతో ఉన్నారు, ఉషకేమో డాక్టరు. ఆ ఉషని ఏమన్నారంటే నండి నాన్నగారు నా స్పిరిచువల్ డాక్టర్ అన్నారండి. ఉషని డైరెక్ట్గా చెప్పారు, 4-5 సార్లు చెప్పారండి. అలాగా నా స్పిరిచువల్ డాక్టర్ అన్నట్టే మళ్ళీ కూడా ఆ ఉష, ఉషతో కలిసి మీరందరూ, ఉష కూడా డాక్టరు, ఖాళీ ఉండదు పని అయినప్పటికీ కూడా మీరు ఎంతో కష్టపడి నిజంగా ఫోటోలు పెడుతున్నారు, నాన్నగారు మాటలు రాస్తున్నారు, ఎంత వైభవంగా ఉంటుందంటే ఈ సన్నిధి శ్రీ నాన్న సన్నిధికి, జిన్నూరులో నాన్న సన్నిధికి తప్పనిసరిగా తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆయన పని ఇప్పుడు మేమందరం పెద్దోళ్ళం అయిపోయాము, ఇప్పుడు మిమ్మల్ని పొగట్టడం కోసం నేను ఈ మాటలు చెప్పటం లేదు, పెద్దోళ్ళం అయిపోయాము, ఇదంతా ఏంటంటే ఎన్నో పొగట్టం కోసం కాదు, సంతోషాన్ని భక్తులందరి తరఫున నా సంతోషాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. బాగా అంత బాగా చేస్తున్నారు. ఆ జిన్నూరులో కూడా ఏంటంటే ఎంత బాగా చేస్తున్నారంటే అది జిన్నూరులో ఇప్పుడు భగవాను శరీరం ఉండగా కన్నా నా భగవాన్ శరీరం వెళ్ళిపోయిన తర్వాత రమణాశ్రమానికి, అరుణాచలానికి ఎంతటి వైభవం పట్టిందో అంతటి వైభవం జిన్నూరుకు పట్టేసిందండి. ఇప్పుడు ఎంతమంది అంటే అదుగు మీద ఎవరెవరో ఎంత 1,000,000 మంది వచ్చేవారండి. శుభలేఖలు ఇచ్చుకునేవారు, శుభలేఖలు ఇచ్చుకునేవారు, కష్టాలు చెప్పుకునేవారు, కష్టాలు చెప్పుకునేవారు, ఎన్ని అన్నప్రసలు, ఎన్ని పేర్లు పెట్టడాలు, ఎన్ని పెళ్లి కుదర్చటాలు, ఎన్నో ఇంకా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు, అన్ని భయాలు, అన్ని అరుగు మీద ఒక ఒక యజ్ఞంలాగా జరిగిపోతా ఉండేది కదా, ఒక యజ్ఞం జరిగిపోతా ఉండేది కదా. ఇప్పుడు నాన్న సన్నిధిలో సేమ్ అదే రకంగా జరుగుతుందండి. ఆశ్చర్యం, ఎవరు ఫస్ట్ శుభలేఖ నాన్నగారికి ఇచ్చేవారండి, ఎవరు ఇంట్లో పెళ్లి కుదిరినా శుభలేఖ పట్టుకొచ్చి నాన్న సన్నిధిలో పెడుతున్నారండి. ఎవరు పుట్టినరోజు చేసుకున్నా అక్కడ చేసుకుంటున్నారండి. ఎవరు ఎవరు ఏది వాళ్ళ కష్టాలు వాళ్ళ దుఃఖాలు సేమ్ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో, ఎందుకంటే నాన్నగారి రూపం అక్కడ 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 లోపల జిన్నూరు భూమిలో జిన్నూరు గర్భంలో ఉంద కదా మరి, అక్కడ అక్కడ అది మహాసమాధి, జ్ఞాన సమాధి, అది మామూలు సమాధి కాదు. అంత వైభవం ఎందుకంటే ఇంకా అది ఇప్పుడు ఈ మాట కూడా నాన్నగారే చెప్పిన మాట ఏదండి, నాన్నగారు చెప్పని మాట అంటూ లేదు మనకి, ఎందుకంటే మనకి ఇంక ఇతర మాటలు ఏమన్నా చెప్పడానికి మనకు తెలియదు కూడాని. ఈ మాట కూడా నాన్నగారే చెప్పారు. ఏమని చెప్పారంటే అదే బాబా గురించి చెబుతా రెండు చాలాసార్లు చెప్పారండి, నా శరీరం కనిపించదని అనుకోకండి, మీరు నా శరీరం లేదని అనుకోకండి, ఏ నా సమాధి నుంచే శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు, అనుగ్రహ తరంగాలు మీకు వస్తూనే ఉంటాయి, వచ్చి అందుకోండి అన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ క్షణంలో ఫస్ట్లో ఏంటంటే జిన్నూరు వెళ్ళాలంటే అయ్యో ఆ రూపం లేదు కదా, ఆ కళ్ళు మనకు కనపడవు కదా, ఆ రూపం మనకు కనపట్టలేదు, ఆ రూపాన్ని దర్శించుకోలేని వెలితి ఏదో ఏదో కొంచెం పీడిస్తూ ఉండేదండి. కానీ ఇప్పుడు ఆ హాల్లో నాన్నగారు హాల్లో నాన్నగారు సన్నిధిలో కూర్చుంటా ఉంటే ఆ వెలితి ఆ కొరత ఇప్పుడు తీరిపోయి అందరి మనసులు సమానమైపోయినాయండి. ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలంటే ఆ సన్నిధి ఉందండి, ఈ సన్నిధి ఇప్పుడు ఈ వెబ్సైట్ ఈ నాన్న సన్నిధి ఆ సన్నిధికి తీసుకెళ్తుంది. ఏ మీరు ఈ మీరందరూ పిల్లలందరూ కలిపి ఏ ఆ నాన్న సన్నిధిని ఇక్కడ ఓపెన్ చేసి భక్తులందరినీ కలుపుతున్నారు కదా, ఏ ఆ జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా వాటాదారులే. నాన్నగారు చెప్పేవారండి మాట అండి, ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన వాళ్ళందరూ ఇందులో వాటాదారులే, ఎవరు వాటా వాళ్ళకి వెళ్ళిపోతుందని ఇవ్వరండి. అంటే ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ దాకా వస్తుంది అంటే ఆ వాటా, మనం శరీరం పోయినా మన మిగతా అన్నీ కూడా మన శరీరంతో కట్ అయిపోతాయి, ఒక గుండు సూదిని కూడా మనం పట్టుకెళ్ళలేము. అదే బాబా మాట చెప్తా ఉండి ఇవ్వరు కదండి, గుండు సూది చేతిలో పెట్టారంటండి ఒక భక్తుడికి, ఇది నాకు అక్కడ ఇయ్యన్నారండి, ఎక్కడ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ ఇయ్యన్నారండి, ఎలా పట్టుకెళ్తాను స్వామి అంటే, మరి ఈ గుండు సూదే నువ్వు పట్టుకెళ్ళలేవు, ఏది నీదనుకుంటున్నావు నువ్వు, నా బాబా అలా చెప్తా ఉండి ఇవ్వరు అంటండి. అందరూనే ఒక ఆది శంకరాచార్యుల వారే కాదు, ఒక గౌతమ బుద్ధుడే కాదు, ఒక రాముడే కాదు, ఒక కృష్ణుడే కాదు, ఒక రామకృష్ణుడే కాదు, అందరు అవతార పురుషుల్ని ఆయనలో దర్శనం చేసేసుకుందామండి మనం. అయిపోయి ఊరండి, ఎందుకంటే చైతన్యానికి ఒక నామంతో రూపంతో తాదాప్యం ఉండదంటండి. అక్కడ తీసుకొచ్చేసి ఇవ్వరండి, రామకృష్ణుని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవ్వరు. అదంతా ఎందుకండి, ఆ భీష్ముడి గురించి అర్జునుడి గురించి చెప్పి ఇవ్వరు, అసలు భీష్ముడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇవ్వరండి, కృష్ణుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవ్వరండి, ఆ కృష్ణుడు రథం తోలటం, ఆ కృష్ణుడు ఆ కృష్ణుడు వెనకాల అర్జునుడు కూర్చోవటం, ఈ భీష్ముడు బాణాలు వదలటం, ఆ బాణాలు ఆడికి తగలకుండా అర్జునుడికి తగలకుండా ఈ ఎలా రక్షించి ఇవ్వడో చూపించటం, ఆ ఉరకటం ఎలా ఉరికి ఇవ్వరండి, నిజంగానే రథం నుంచి ఉరకటం అందరి హృదయాల్లోని ఉరికేసి ఇవ్వరండి. కళ్ళకి మనకి మన మనోనేత్రానికి దర్శింప చేసి చెప్పటం అండి, ఏది చెప్పినా మామూలుగా ఒట్టి ఒట్టి మాటలు చెప్పటం కాదని తీసుకొచ్చేసి ఇవ్వరండి. కృష్ణుడి గురించి చెప్తా ఉంటే కృష్ణుని తీసుకొచ్చేసి ఇవ్వరండి. గురువయ్యూరులో నాన్నగారు వైభవం ఉందండి, అది చాలా వైభవం అండి. ఇంక అసలు అంటే ఆయనకి ఏ రూపం ఏ దేవుడి దగ్గరికి వెళ్తే, ఏ రాముడి రూపమైనా కృష్ణుడు ఇంకో ఏ రూపం దగ్గరికి వెళ్తే ఆ రూపంతో తాదాప్యం వచ్చేస్తుంది అంటండి. ఎందుకంటే వాళ్ళకి నామరూపాలతో మన కళ్ళకి కనిపించే నామరూపాలతో తాదాప్యం ఉండదు కాబట్టి ఏది అవసరమైతే ఆ రూపాన్ని తొడుక్కోగలరు, ఆ రూపాన్ని ఆ రూపం ద్వారా జ్ఞానాన్ని వ్యక్తం చేయగలరు, ఆ శక్తి జ్ఞానికి వచ్చేస్తుందేమో అండి. మరి కాశీలో గౌతమ బుద్ధుడు మరి గౌతమ బుద్ధుడు భక్తురాలు ఎన్ని సంవత్సరాల నుంచో సాధన చేసి చేసి అప్పుడు నాన్నగారిని చూసిన తర్వాత ఒక్కసారి ఒక్క స్ప్లిట్ సెకండ్ అయిపోయింది ఆ అమ్మాయి పని పూర్తి అయిపోయింది. ఆ కళ్ళు బుద్ధుడు కళ్ళులా ఉన్నాయి, మోడర్న్ వద్దా ఏంటి, ఈ కళ్ళలోంచి నేను సాధన చేసుకున్న ఫలితం అంతా కూడా ఈ క్షణంలో నాకు ఇక్కడ అందిపోయిందని చెప్పిందంట. ఎంతమంది భక్తులండి, ఎంతమంది భక్తులు వేలు వేలు తరించిపోయారు ఆయన చేతి ఆ ముఖంలోంచి. మనం అన్ని పొందాము ఆ చేతి ద్వారా, అన్ని పొందాము. చివరికి ఎప్పటికైనా సరే మనల్ని ఆయనే తరింప చేస్తారు. మన నాన్న సన్నిధిని, ఆయన సమక్షాన్ని మనం మాత్రం వదలొద్దు. ఎందుకంటే వదిలేమనుకోండి మళ్ళీ అక్కడో పారా అక్కడో పారా వేస్తే మన లోతులు మనం అందుకోలేము. ఎక్కడో ఒక చోట లోతుగా తవ్వితేనే మనం ప్రయాణం చేయగలము అని చెప్పారు కదా నాన్న, చాలా సార్లు చెప్పారండి ఈ మాట కూడా. ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ జిన్నూరులో కూడా నాన్న సన్నిధిని ఒక్కసారి కనీసం, అంటే ఈ లాక్డౌన్లో ఇవన్నీ గొడవల మూలనే అయినప్పటికీ కూడా అక్కడ మామూలుగా చేస్తున్నారని, అంత మామూలు నేర్చిదెల్లగా. మనం భక్తులు వెళ్ళినా ఒకటే, ఎలా పోయినా ఒకటేనండి నాన్నగారికి. సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది ఆశ్చర్యం. అంటే శ్రీ నాన్న సన్నిధి మన భక్తులందరికీ పిన్నిది, అది నిజం. ఉషా ఉషా అనుకుంటానే ఇంక చెప్పలేనే.
కరెక్ట్ గా 9 గంట కొట్టినట్టు ముగించారండి.
అంటే నీ భక్తులందరికీ పాపం భోజనాలు లేట్ అయిపోతుంది కదమ్మా. నాన్నగారు అనేవారు కదా భోంచేసి నేను కూర్చున్నానని, నేను కూడా భోంచేసి కూర్చున్నాను. మిగతా భక్తులు అందరికి భోజనాలు లేట్ అయిపోతుంది. 9 ఆఫ్ చేద్దామని గడియారం ఎదురుకుండా పెట్టుకున్నాను.
పెట్టుకున్నారా, చాలా అద్భుతంగా అన్ని, అంటే
చాలా చాలా సంతోషం అందరికి. మీ ఆ బ్యాచ్ అందరికి చాలా సంతోషం. కానీ ఆ పేరే మధురమే నాకు ఎంత ఇష్టం అంటే ఆ పేరు. ఇంకా శ్రీనామ సన్నిధి ఇంకా ఏ మళ్ళీ మొదలు పెట్టడం కూడా ఎలా మొదలు పెడుతున్నారంటే ఉషా, ఇంక ఏమి ఎక్కువ ఆడంబరాలు ఏమి లేవు. ఊరికి ఆ గురు బ్రహ్మ అది పాడుతున్నారంతే. ఆ గురువు గురించి ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః అంటే పరమాత్మ రూపంలో ఉన్న నాన్నగారికి మా నమస్కారం అనుకుని మొదలెడుతున్నారు. ఎంత అందం ఉషా, ఇంకెంతకన్నా ఏం కావాలి.
అంటే ఇంకా చాలా సింప్లెస్ట్ సింపుల్ కింద జీవించారు కదా అంతటి మహాత్ములు. ఇంకా మనం కూడా అదే అండి, ఆయన జీవితాన్ని మనం రిఫ్లెక్ట్ చేయాలి అంటే ఎంతో కొంత ఆయనలా మనం జీవించి చూపించాలి కదా అండి. నాకు అదే అనిపిస్తుంది, ఆయనలా అంటే ఆయన స్థాయి మనం అందుకోలేకపోయినా ఎప్పటికొకప్పటికి మనకి అది ఫైనల్ టచ్ ఆయన ఇచ్చేస్తారు. అయితే ఈ లోపల మనకి ఇంకా మిగిలిన పని అంటూ ఉంటే ఇదే కదా. ఆయన జీవితం పొడుగునా మన కళ్ళతో చూసాము, ఆయన వైభవాన్ని మనం అనుభవించాము, ఆయన లోపల ఉన్న స్థితిని మనకి రుచి చూసేలాగా, అంటే జీవితం పొడుగునా దాన్ని రుచి చూస్తూ ఉన్నాము. ఆయనలో ఐక్యమైపోవడం ఖాయం. కానీ ఈ లోపల ఆయన పని మనం, అంటే ఆయనే చేస్తారంటే ఈ పని మన ద్వారా ఆయన చేసేది. ఆయనే కొంచెం శ్రద్ధ, అంటే శ్రద్ధ పెడితే, అంటే అదే మన అంతర్ముఖానికి తోడవుతుంది. మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆయన పనిలో మనం తరిస్తాము. ఎన్నో సందర్భాల్లో చెప్పారండి లాస్ట్ రోజుల్లో నాన్నగారు, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. ఎందుకంటే భౌతికంగా మనకి ప్రారంభంలో ఏ అయితే పనులు ఉన్నాయో అవి ఆయన చూసుకుంటారు. మనం మన ఫోకస్ అంతా ఆయన మీద ఉంటే మిగతా అన్ని దానంతా అవే జరుగుతాయంటే మనం చూస్తూ ఉండొచ్చు. అది యాక్చువల్గా చాలా మంది భక్తుల అనుభవం అది. అంచేత చాలా అద్భుతంగా, అంటే క్లుప్తంగా చెప్పినా కూడా ఏది ఏ పాయింట్ వదలకుండా సమగ్రంగా నాన్నగారి జీవితాన్ని మీరు ప్రజెంట్ చేయడం చాలా అద్భుతంగా ఉందంటే, ఎందుకంటే నాకు అదే అనిపించింది. కరెక్ట్గా మళ్ళీ ఆరాధన వస్తోంది, గురు పూర్ణిమ టైంకి కుదిరితే ఆ బుక్ తీసుకొద్దాం అనే తపన మనకుంది. అది ఎలా జరగాల, అలా డెఫినెట్ గా జరుగుతుంది. కానీ
రోజువారి దైనందిన కార్యక్రమం ఉంది కదా ఆయనది, అది అన్ని నువ్వు ఒక రోజువారి వచ్చినప్పుడు అవన్నీ తీసావు కదా, రోజువారీ కార్యక్రమం ఆయన పొద్దున్నప్పటి నుంచి.
అవును
సాయంకాలం వరకు అదంతా కూడా తీసుకొద్దాం బుక్ లో.
తప్పకుండా, ఎందుకంటే నాన్నగారి జీవితం సమగ్రంగా, అంటే కంప్లీట్ గా ఎవ్వరూ న్యాయం చేయలేము ఆయనకి. అదే ఉడతా భక్తిగా మనకి తోసింది, మన ద్వారా ఆయన చేయించుకున్నది మనం చేయగలం అంతే. డెఫినెట్ గా అది అందుకే చెప్తున్నాను అంటే, భక్తులందరిలో ఎవరికన్నా కూడా ఇలాగా అంటే ఎక్స్క్లూజివ్ గా ఏదన్నా వాళ్ళకి వాళ్ళ జీవితంలో పర్సనల్ గా జరిగింది ఉంటే గనక మీకు ఫోన్ చేసి చెప్తే ఏదన్నా అంటే పుస్తకానికి అనుగుణంగా ఉన్నది మనం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చాలా మంచి పని చేశారు, అంటే మెయిన్ భక్తులు నాన్నగారు పక్కన చాలా సంవత్సరాలు కూడా తిరిగిన వాళ్ళు అందరిదీ సేకరించడమే కాదు, అదే మేము కలెక్ట్ చేసింది కూడా తీసుకుని నాన్నగారి బుక్ అంటే నాన్నగారి వర్షన్ నుంచి ఆలోచించి రాసినట్టుగా, అంటే ఆయన జీవితాన్ని మనం ఎవ్వరూ న్యాయం చేయలేం కదా. సో ఆయన షూస్ ఆయన షూస్ లో నుంచి దాన్ని ప్రజెంట్ చేద్దామని మీరు చేసే కృషి కేవలం అయిన దయ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చేపట్టారు ఈ పుస్తకం అని. ఎందుకంటే ఆయన వైభవాన్ని మీరు చూసినట్టుగా బహుశా అంటే మేము అందరం చూసాం కానీ మీకు ఎక్కువ అవకాశం నాన్నగారు ఇచ్చారు. అంటే మేము రాకముందు నుంచి మీరు ఉన్నారు అండ్ అన్ని వదిలేసుకుని, అంటే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు చూసాం. మీరు అదే కాకుండా రోజువారీగా జిన్నూరు నుంచి అంటే జిన్నూరులో ప్రత్యక్షంగా ఎక్కువ సాన్నిహిత్యంగా చూసింది చాలా సంవత్సరాలు మీరు అని చెప్త ఆ పుస్తకం మీ ద్వారా ఆయన సంకల్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ డెఫినెట్ గా దానికి ఆయన న్యాయం చేకూర్చి తీర్చారండి. అంటే ఇంకెవరు అదే నాన్నగా చాలా సార్లు మలక్పేట లక్ష్మి కూడా అడిగితే అవసరం లేదు అంటూ పక్కన పెట్టేశారంటే దాన్ని యాక్చువల్గా అదే అనిపించింది. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా చేయించాలో ఇంకా ఆయనే నిర్ణయం చేసుకుంటారు కదా, సో ఆ నిర్ణయాన్ని మనం గౌరవించి మనం ఫాలో అయితే సరిపోతుంది అనిపించింది. సో చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా వైభవంగా జరిగింది, భక్తులందరూ చాలా సంతోషిస్తున్నారు. మళ్ళీ ఇంకెప్పుడు అదే మళ్ళీ ఈ సీక్వెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు నెలల తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుదాం ఆంటీ.
అలాగే
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.